ಯದಮಂದಿ ಶಾಸ್ತ್ರವಾರ್ಣಿಧಿರಬಂಧಿ ಚಿತ್ತೇ ಕರೀಂದ್ರಗಿರಿನಾಥ ಏನ ಮಹಾವಿದುಷಾ ತಂ ಸೀತಾರಾಮರಿಯ ದೇಶಿಕಂ ವಂದೇ ಯಸ್ಯ ಪ್ರಸಾದ ಕಲಯ ಬಧಿರಶೃಣೋತಿ ಪಂಗು ಪ್ರಧಾವತಿ ಜವೇನ ಚ ವಕ್ತಿಮೂಕಃ ಅಂಧಃ ಪ್ರಪಶ್ಯತಿ ಸುತಂ ಲಭತೆ ಚ ವಂದ್ಯಾ ತಂ ದೇವಮೇವ ವರದಂ ಶರಣಂ ಗತಾಸ್ಮಿ ವ್ಯಾಖ್ಯಾಮುದ್ರಾಂ ಕರಸರಸಿಜೈಃ ಪುಸ್ತಕಂ ಶಂಖಚಕ್ರೇ ಬಿಭ್ರದ್ಭಿನ್ನ ಸ್ಫಟಿಕ ರುಚಿರೇ ಪುಂಡರೀಕೇ ನಿಷಣ್ಣಃ ಅಮ್ಲಾನಶ್ರೀರಮೃತ ವಿಷದೈಃ ಅಂಶುಭಿಃ ಪ್ಲಾವಯನ್ಮಾಂ ಆವಿರ್ಭೂಯಾತ್ ಅನಘಮಹಿಮಾ ಮಾನಸೇವಗಧೀಶಃ ಶಾರದಾ ಶಾರದಂಭೋಜವದನವದನಂಬುಜೇ ಸರ್ವದಾ ಸರ್ವದಾಸ್ಮಾಕಂ ಸನ್ನಿಧಿಃ ಸನ್ನಿಧಿಂ ಕ್ರಿಯಾತ್ ಯಃ ಪಿಬನ್ ಸತತಂ ರಾಮಚರಿತಾಮೃತಸಾಗರಂ ಅತೃಪ್ತಸ್ಥಂ ಮುನಿಂ ವಂದೇ ಪ್ರಾಚೇತಸಮಕಲ್ಮಷಂ ರಾಮಾಯ ರಾಮಭದ್ರಾಯ ರಾಮಚಂದ್ರಾಯ ವೇಧಸೇ ರಘುನಾಥಾಯ ನಾಥಾಯ ಸೀತಾಯಃ ಪತಯೇ ನಮಃ ಮನೋಜವಂ ಮಾರುತತುಲ್ಯವೇಗಂ ಜಿತೇಂದ್ರಿಯಂ ಬುದ್ಧಿಮತಾಂ ವರಿಷ್ಠಂ ವಾತಾತ್ಮಜಂ ವಾನರಯೂಧಮುಖ್ಯಂ ಶ್ರೀರಾಮದೂತಂ ಶಿರಸಾ ನಮಾಮಿ ಮಹಾಭಾಗವತ ಗೋಷ್ಠಿಕಿ ಪ್ರಣಾಮಾಂಜಲು. ನಿನ್ನಟಿ ರೋಜುನ ಆಚಾರ್ಯ ವೈಭವಂ గురించి మనం కొంత గుర్తుకు చేసుకున్నాం. ఈనాడు నిన్నటి అంశంలో మిగిలినటువంటిది రామాయణంలో ప్రధానమైనటువంటిది మనందరము ఆరోగ్యం కోసం శత్రు జయం కోసం పఠించేటటువంటి ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేసినటువంటి అగస్త్య మహర్షి యొక్క వైభవాన్ని ఒక్కసారి స్థాళీపులాక న్యాయము అంటారు. రెండు న్యాయాలున్నాయి సంస్కృతంలో, శృంగగ్రాహిక న్యాయం ఒకటి, స్థాళీపులాక న్యాయం ఒకటి. ఈ స్థాళీపులాకాన్నే స్థాళీపాకమని వివాహంలో చెప్తూ ఉంటారు. గిన్నెలో అన్నం అంతా ఉడికిందా లేదా అంటానికి ఒక మెతుకు మాత్రం పట్టుకొని చూచి ఉడికింది నిర్ధరిస్తారు, దాన్ని స్థాళీపులాక న్యాయం అంటారు. శృంగగ్రాహిక న్యాయము అంటే ఒక పశువుని అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ దగ్గరకు వెళ్ళి దాని కొమ్ములను పట్టుకుని మనిషి నుంచుని దాని మీద ఉన్న సుడులు చూపించి వీపు మీద ఈ సుడి ఉన్నది కనుక ఈ పశువు వచ్చిన చోట కలిసి వస్తుంది అని చెప్పటం శృంగగ్రాహిక న్యాయం. మరొకటి స్థూల అరుంధతి న్యాయం అని మూడవ న్యాయం ఉంది. అంటే ఎక్కడో ఉన్నటువంటి ఆకాశంలో నక్షత్ర మండలంలో సప్తఋషుల దగ్గర అందులో వశిష్ఠుల వారి పక్కన ఉన్నటువంటి అరుంధతి కనిపించి కనిపించకుండా ఉంటే ఈ నక్షత్రాలన్నీ చూపించి అదిగో ఆ పక్కన మినుగు మినుగు అంటున్నదే అరుంధతి అని వివాహంలో ప్రతి దంపతుల చేత అరుంధతి దర్శనం చేయిస్తారు. అలా మనం అనేక న్యాయాలుంటే ఆ న్యాయాలలో స్థాళీపులాక న్యాయంగా నిన్న కొద్దిగా మనం ఆచార్య వైభవాన్ని చవి చూచాం. ఈనాడు రామచంద్రమూర్తి అరణ్యవాసం చేసే సమయంలో ఒక్కొక్క మహర్షి ఆశ్రమానికి వెళ్ళటం జరిగింది. అందులో సుతీక్ష్ణుడు, శరభంగుడు ఆ శరభంగాశ్రమం నుంచి సుతీక్ష్ణుని దగ్గరికి వెళ్ళారు. ఈ సుతీక్ష్ణ మహర్షి అగస్త్య మహర్షి యొక్క భ్రాతగా రామాయణం చెప్పింది. ఆ అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. ఎప్పుడైనా నేరుగా వెళ్ళిన వాళ్ళు, అందులో రాముడి అంతటి వాళ్ళు వచ్చాము అని అధాటున వెళ్ళకూడదనే శాస్త్రం రామచంద్రమూర్తికి తెలుసు కాబట్టి లక్ష్మణుని ద్వారా సందేశం పంపించేవాడు. ఆ మహర్షుల యొక్క శిష్యులు పర్ణశాలల దగ్గర తిరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళేసరికి అగస్త్య మహర్షి అద్భుతంగా ఉన్నాడు. శిష్యులందరితో కలిసి తం దదరి శాగ్రతో రామో మునీనాం దీప్త తేజసాం, ఆ మహర్షులందరిలో కూడా అగ్ని శిఖవలే ప్రకాశిస్తున్నాడట అగస్త్య మహర్షి. ఆ అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, వివస్వంతుడు, అగ్ని మొదలైన వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు అగస్త్య మహర్షి ఆశ్రమంలో. ఆ ఉన్నటువంటి మహర్షి దగ్గరికి వెళ్ళాడు, నమస్కారం చేశాడు. సరే, భార్య తమ్ముడు కూడా రామచంద్రమూర్తిని అనుసరించి వచ్చారు. అక్కడ అగస్త్య మహర్షి అద్భుతమైనటువంటి ఆయుధాలను రామచంద్రమూర్తికి ఇచ్చాడు. మొట్టమొదటగా ఆయుధాలను ఇచ్చినవాడు విశ్వామిత్ర మహర్షి. ఒక సర్గంతా ఏ ఆయుధాలు ఇచ్చారో చెప్పారు. ఆ ఆయుధాలు భరించటానికి శక్తి కలగటం కోసం బల అతిబల విద్యలనిచ్చాడు. అవి మంత్రములు. మనకి కనిపించేటటువంటి ఆయుధాలని కొన్నింటిని ఆయన ఇస్తే, ఇదం దివ్యం మహచాపం హేమరత్న విభూషితం వైష్ణవం పురుష వ్యాఘ్ర నిర్మితం విశ్వకర్మణ, రామా నీకు అద్భుతమైన ధనుస్సు ఇస్తున్నాను, స్వీకరించమన్నాడు. అంతకుముందు రామచంద్రమూర్తి శివధనుర్భంగం చేశాడు అని ఒక అపవాదం ఉంది. నిజానికి స్వామి శివధనుస్సుని విరిచాడా, అదే విరిగిపోయిందా అన్న అంశం మరొక రోజున మనవి చేస్తాను. అసలు ఎందుకని శివధనుస్సు పణంగా పెట్టాడు అంటానికి, సరే వైష్ణవ ధనుస్సు విశ్వకర్మ నిర్మించినటువంటిది నా దగ్గర ఉన్నది. అది ఎలాంటిది? అమోఘము. మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు అమోఘంగా చేశారంటాం. అంటే ఆ చేసిన పని తిరుగు లేకుండా చేశాడు అని అర్థం. మోఘము అంటే చేసిన పని వ్యర్థమైపోవటం, అమోఘము అంటే వ్యర్థం కాకపోవటం. పరీక్ష రాసిన వాడు ఉత్తీర్ణుడవటం, ఎక్కడికైనా ప్రయాణం చేయాలనుకున్నవాడు క్షేమంగా ప్రయాణం చేసి తిరిగి రావటం, లేదు వంట బాగా చేద్దామనుకున్నవాళ్ళం అనుకున్న విధానంగా వంట చేయగలగటం, ఇవన్నీ అమోఘములు. మనం రుచి ఉందనుకున్న అబ్బో అమోఘమైన రుచిగా ఉందండి అంటాం. అంటే ఆ రుచి అంత బాగా ఉన్నది అని తెలియచేయటానికి. అటువంటి అమోఘమైనది. పైగా ధనుస్సు ఇచ్చినవాడు కేవలం ధనుస్సు మాత్రం ఇస్తే లాభం లేదు, ధనుస్సుతో పాటు బాణములను ఇవ్వాలి. ఆ బాణములు పెట్టుకోవటానికి అక్షయ తూణీరములు ఇవ్వాలి. మనకి అక్షయ తూణీరం అనగానే అర్జునుడు మాత్రమే గుర్తొస్తాడు. అర్జునుడుకు అగ్నిదేవుని చేత కృష్ణ పరమాత్మ దగ్గర ఉండి ధనుస్సును, గాంధీయం అనే ధనుస్సును, అక్షయ తూణీరాలను, దివ్యాస్త్రాలను ఇప్పించాడు. ఈ అగస్త్య మహర్షి ఇస్తున్నటువంటి ధనుస్సు ఎటువంటిది అంటే సూర్య సంకాశః, సూర్యునితో సమానమైన ధనుస్సు బాణములండి. ఆ సూర్యునితో సమానమైనటువంటి ధనుస్సుని కానీ బాణములను కానీ భరింపగలిగినవాడు ఒక్క శ్రీరామచంద్రుడు మాత్రమే. ఎందువలన అంటే ఈయన సూర్యవంశం వాడు కాబట్టి ఆ వంశానికి సంబంధించినటువంటి ధనుస్సును, శక్తిని గ్రహింపగలుగుతాడు. బ్రహ్మదత్తం అనేటటువంటి ఒక అద్భుతమైన బాణాన్ని ఇచ్చాడు, అక్షయ సాయకములను ఇచ్చాడు, అక్షయ తూణీరములను ఇచ్చాడు. ఆ బాణములు కూడా జ్వలద్భిరివ పావక ఈహి, అగ్ని జ్వాలల వలె ప్రకాశించేటటువంటి మంచి వాడి కలిగినటువంటి బాణాలను ఇచ్చాడు. ఏం చెప్పాడు ఇచ్చి? మనం పిల్లలకు పుస్తకం ఇచ్చినప్పుడు ఈ పుస్తకం చక్కగా చదువుకో, లేదా ఈ పుస్తకంలో వ్రాసుకో అని చెప్తాం. అలాగే ధనుస్సు ఇచ్చినటువంటి అగస్త్య మహర్షి, అనేన ధనుషారామ హత్వా సంఖ్యే మహాసురాన్, నీకు ఈ దివ్యమైన ధనుస్సు ఎందుకు ఇస్తున్నాను, దుష్ట రాక్షస సంహారం చెయ్యటం కోసం ఇస్తున్నాను అని చెప్పి, ఈ ధనుస్సును తీసుకో, ఆ ధనుస్సు తూణీరములు బాణములు మాత్రమే కాకుండా ఒక దివ్యమైన కత్తిని కూడా ఇచ్చాడు. మనం రాముడు అనగానే ఒక కోదండ రాముడే మనకు కనపడతాడు, ధనుస్సు పట్టుకుని విల్లు పట్టుకుని. కానీ ధనుస్సు మాత్రమే కాదు, ఆయన దగ్గర అద్భుతమైనటువంటి ఖడ్గాన్ని కూడా ఇచ్చాడు. ఆ ఇచ్చినటువంటి అస్త్రాలను స్వీకరించాడు. ఇవి దేనికి స్వీకరించాలి నీవు అంటే జయం కోసం. అంటే వాళ్ళు మహర్షులు కనుక జరగబోయేది వాళ్ళు చూడగలరు. రామచంద్రమూర్తి రావణాసురునితో యుద్ధం చేయవలసి వస్తుంది. ఆ యుద్ధంలో మంచి దివ్యమైనటువంటి బాణములుంటేనే రావణాసుర సంహారం జరుగుతుంది. సామాన్యమైన బాణముల చేత, సామాన్యమైన ధనుస్సు చేత ఆ కార్యాన్ని నిర్వహించటం చాలా కష్టమని తెలుసుకున్నారు. కాబట్టి నీవు విజయం పొందటం కోసంగా ఇదిగో ఈ ధనుస్సు తీసుకోమని అగస్త్య మహర్షి ధనుస్సును, మంచి ఖడ్గాన్ని అందించాడు. అరణ్యకాండలో అక్కడ నుండి స్వామి ప్రయాణం చేశాడు. మెల్లిగా శూర్పణఖ వచ్చింది. రావణ సంహారానికి సిద్ధమైనారు. రామ రావణ యుద్ధం జరుగుతున్నది. ఆ రోజు రావణాసురుడు విపరీతంగా అలిసిపోయినాడు. నిజమైనటువంటి ధర్మయుద్ధం చేసేవాళ్ళైతేనే రాముని వలె ప్రవర్తిస్తారు. లేకపోతే అలిసిపోయినప్పుడే కొడదాంవాడు, కొట్టినా లేవలేడు, పరిగెత్తలేడని కొట్టేస్తారు. కానీ రామచంద్రమూర్తి అలా కాకుండా ధర్మయుద్ధం తెలిసినవాడు కాబట్టి నువ్వు అలసిపోయినావు, నీకు ఓపిక లేదు, పో ఇంటికి వెళ్ళు, మళ్ళీ ఓపిక బలం సమకూర్చుకుని రేపు యుద్ధానికి రమ్మని ఆహ్వానించాడు. యుద్ధానికి వచ్చాడు. ఆ రామచంద్రమూర్తి ధనుస్సు నుండి బాణాలు వేస్తూ ఉంటే ఎప్పుడు బాణం అందులో సంధిస్తున్నాడో ఎప్పుడు విడుస్తున్నాడో తెలియకుండా స్వామి యుద్ధం చేస్తూ ఉంటే ఆ పరాక్రమానికి ముగ్ధుడై రావణాసురుడు రాముణ్ణే చూస్తున్నాడు. రావణాసురుడు యొక్క దీనావస్థని చూసి ఆ సారథి రథాన్ని మళ్లించాడు. పాప రథికుని యొక్క బాధ్యత సారథిది కాబట్టి సారథి అయినవాడు తన రథం మీద ఉన్నటువంటి రథికుడికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా కాచుకోవాలి. ఒక గుర్రాన్ని దోలటం మాత్రమే కాదు అతను చేయవలసిన పని. అప్పుడు రావణాసురుడు గొప్ప శక్తి సంపన్నుడు కాబట్టి రథాన్ని ఎందుకురా పక్కకు మళ్లించావు అని మందలించాడు సారథిని. చెప్పాడు, ఇవాళ రామచంద్రమూర్తి ధాటి ఎలా ఉంది, నీవు అలసిపోతున్నావు, నిన్ను రక్షించటం కోసం, నిన్ను రక్షించటం కూడా నా ధర్మం కాబట్టి రథాన్ని పక్కకు మళ్లించానంటే సారథిని మందలించి మళ్ళీ రాముని వైపుకు రథాన్ని తిప్పించి శత్రు ప్రఖ్యాత వీర్యస్య రంజనీయస్య విక్రమై. అసలు ఆ రామచంద్రమూర్తి యుద్ధం చేస్తుంటే చూడ ముచ్చటగా ఉంది, నేను యుద్ధం చేయలేకపోయినా సరే యుద్ధరంగంలో శ్రీరాముణ్ణి చూస్తూ ఉంటాను అని తాను చెప్పిన మాట విని సారథి రథాన్ని రాముని వైపు తిప్పినందుకు చేతికి ఉన్న బంగారు కంకణం తీసి బహుమతిగా ఇచ్చేశాడు రావణాసురుడు. అలా రామరావణ యుద్ధం జరుగుతూ ఉంటే 101 పర్యాయాలు రావణాసురుని తలలను రామచంద్రమూర్తి సంహరించాడు. ఆ 9 తలలు, ఆ ఒక తల ఉంది బాణం తగలగానే తల కింద పడుతున్నది మళ్ళీ మొలుచుకొస్తున్నదండి. ఇలా జరిగినప్పుడు ఇక రామచంద్రమూర్తి ఏమిటి ఆశ్చర్యచకితుడై ఆలోచిస్తున్న సమయంలో అనుకోకుండా వచ్చినవాడు అగస్త్య మహర్షిని. అందుకని ఎవరైతే మనకు ఆపద సమయంలో వస్తారో వాళ్లే ఆత్మీయులు. అది ఆత్మ సంబంధం తీసుకొస్తుంది. శారీరక సంబంధమేమో మనకు ఆపద కలిగినప్పుడు దూరం చేస్తూ ఉంటుంది, ఆత్మ సంబంధం ఆపద కలిగినప్పుడు దగ్గర చేస్తూ ఉంటుంది. అది అగస్త్యుడు వచ్చాడు. వచ్చి ఆదిత్య హృదయాన్ని రామచంద్రమూర్తికి ఉపదేశం చేశాడు. అద్భుతమైనటువంటి సన్నివేశం 107 సర్గ యుద్ధకాండలో. అందులో మొత్తం మనకు ఆ సర్గంతా కూడా ఆదిత్య హృదయమే అయినప్పటికీ అంత చదువుకోలేని వాళ్ళం కనీసం జయాయ జయభద్రాయ అని మధ్యలో సంపుటీకరణ చేసినటువంటి శ్లోకాలు చదువుకున్నా సరే ఆయుర్దాయం పెరుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, మనకున్న శత్రువులు మనకు తెలియకుండానే నశించిపోతారు. రోజు చదువుకోండి, 3 చదువుకోండి. ఉదాహరణ, రామచంద్రమూర్తి 3 చదువుకుని రావణాసురుణ్ణి గెలిచాడు. రావణాసురుని కంటే మొండి శత్రువులు ప్రపంచంలో లేరు. అటువంటిది మనం చదువుకుంటే మనకున్నటువంటి శత్రువులు నశించకుండా ఉంటారా? పోనీ రోజు మాకు కుదరదండి, మేము పనులకు వెళ్ళాలి. ప్రతి ఆదివారం చదువుకోండి. స్వామికి చాలా ఇష్టమైన రోజు 12 పర్యాయాలు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసి సూర్యభగవానునికి అసలైన ఆవుపాలు నివేదన చేసి ఏ రోగిష్టి మారి వారికి ఇచ్చినా వాడికి ఆరోగ్యం చేకూరుతుంది. ఎందుకంటే ద్వాదశ ఆదిత్యులు కనుక ఒక్కొక్క ఆదిత్యుణ్ణి ఒక్కొక్క పర్యాయం మనం పారాయణ చేసి ఒక ఉద్ధరణ సూర్యభగవానునికి చూపించి వేరే గ్లాసులో వేసుకుని ఆ 12 ఉద్ధరణలు కనుక ఆవుపాలను తాగినట్లయితే తప్పనిసరిగా ఆరోగ్యం కలుగుతుంది. అందులో ఆవగింజంత కూడా మనం సందేహించడానికి అవకాశం లేదు. పిలవకుండానే తనంత తానుగా వచ్చాడు. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితం రావణం జాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపాగమత్ ఉపాగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషి. ఉపాగమ్య తనంత తానుగా, అసలు ఈయన తలుచుకోనా ఇప్పుడు నాకెవరు ఏం ఉపాయం చెబుతారు, ఏం ఆలోచన చేస్తారు అన్న ఆలోచన రామచంద్రమూర్తికి రాలేదు. అరణ్యవాసంలో తన ఆశ్రమానికి వచ్చినప్పుడు సత్కారం చేశాడు. సత్కారాలు కూడా మహర్షులకు తెలిసినట్టు మనకు తెలియవండి. ఏది ఎవరికి అవసరమో దానిని ఆ సమయంలో అందించటం అసలైన సత్కారం. ఇవాళ నేను చదువుకోవడానికి పుస్తకం కావాలి, ఆ పుస్తకం ఇస్తే సత్కారం చేయటం. పసిపిల్లవాడికి సత్కారం ఏమిటండి, తల్లి ప్రేమగా ఎత్తుకుని హృదయానికి హత్తుకోవటమే పసివాడికి సత్కారం. మేము పులిగోరు పథకం చేయించాము, 10 నవరసులు పెట్టి గొలుసు వేశాము, లేకపోతే బంగారు మలత్రాడు చేయించామనేవి నిజంగా పసివాడికి సత్కారాలు కావు. అలాంటి సత్కారము ఆనాడు భౌతికంగా చేసి ఈనాడు ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేస్తున్నాడు రామచంద్రమూర్తి. బాహ్య రూపంతో ఉన్న నారాయణుడు అసలు తత్వం పరమపదంలో ఉంది. మరొక తత్వము ఆదిత్య మండలంలో ఉంది. ఈ ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేయతగిన మహర్షి ఒక్కడే అగస్త్యుడు. అది ఎందుకు అన్నదానికి మనకి ఉత్తరకాండలో సమాధానం దొరుకుతుంది. ఆ విషయాన్ని కూడా ప్రస్తావన చేస్తాను ఇవాళ తప్పనిసరిగా. అంటే అందరూ రామాయణం చాలామంది చెబుతున్నారు, అందరం వింటున్నాం, ఎంతమంది ఎన్ని రకాలు చెప్పినా ఎప్పటికప్పుడే నిత్యనూతనంగా ఉంటుంది, చదవాలి వినాలి అని పెద్దలు మనకి. రామచంద్రుని చారిత్రము ఎందరిన్ని విధులన్ వర్ణించినన్ క్రాలదే, ఎవరు ఎన్ని రకాలుగా వ్రాసినా ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుంది అని. కవులందరూ కూడా రామాయణం వ్రాస్తేనే కవి అవుతారు అని కావ్యాలు వ్రాశారు. అలాగే ఈ రామాయణం అందులో రాముల వారి ఉత్సవాల సందర్భంగా రామనామం చేసుకోవాలి కాబట్టి రామాయణం 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 అనుకుంటుంటాం మనం. ఈ అనుకున్నప్పుడు మనకు పుణ్యం వచ్చేసేస్తుంది. ఎందుకని ఒక నెల రోజుల ముందు నుంచి అనుకుంటూ ఉంటాం, అక్కడ ఉపన్యాసం ఉంది నేను రామాయణం చెప్పాలి, పుస్తకం మాత్రం ఆ రోజు వరకు తీయము, రోజుకు ఒకసారి అనుకుంటాం. ఎవరన్నా అడిగినా ఏమండి నాకు ఆ రోజు కుదరదండి నేను రామాయణ ఉపన్యాసం చెబుతా. ఇలా రామ 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 అని స్వామి మన చేత అనిపించినందుకు మనకి ఆ పుణ్యఫలాన్ని సమకూరుస్తాడు. ఈ ఆదిత్య హృదయం అనేటువంటిది ఒక మహామంత్రము. ఆ మంత్రాన్ని కనుక్కున్నటువంటి వాడు ఎవరు అంటే అగస్త్య మహర్షి. కనుకనే అగస్త్యో ఋషి ఆదిత్య హృదయభూతో భగవాన్ బ్రహ్మ దేవత. మనం ఏదైనా మంత్రాలు చేస్తుంటే ఆ మంత్రానికి ఒక బీజాక్షరము, దానికి దేవత ఋషి ఉంటారు. అలాగే గాయత్రి మంత్రాన్ని కనుక్కున్నవాడు విశ్వామిత్రుడైతే ఆదిత్య హృదయం అనే మంత్రాన్ని కనుక్కున్నటువంటి వాడు అగస్త్యుడు. దీనివలన ఏమి కలుగుతుంది? ఏం కలుగుతుందంటే ఆయుర్దాయం కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, ధనం కలుగుతుంది, శత్రు జయం కలుగుతుంది. ఇవన్నీ పైకి ఈ లోకంలో మనకి ఉపకరించేటటువంటివి. అసలు పరలోకంలో మీకు మోక్షం వస్తుందయా చదవమంటే ఏ ఒక్కళ్ళని చదవం. ఏం పోయిన తర్వాత పరం నరకమో స్వర్గమో ఎవరు చూశారండి? ఇక్కడ మాకు కావాల్సినటువంటివి ముందు చెప్పండి. ఈ లోకం దాటితే పరలోకం కదా, ఈ లోకానికి మేలు కలిగేవి కావాలి అని ప్రతి వాళ్ళు అడుగుతారు. అలా అడుగుతారు కనుకనే మనకి స్తోత్రాలలో చిట్ట చివర ఫలశ్రుతి అని ఒక హెడ్డింగ్ పెట్టి ఆ ఫలశ్రుతిని చెబుతారు. ఆ చెప్పేటప్పుడు భుక్త్వాతు విపులాన్ భోగాన్, చక్కగా లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్న వాళ్ళు ఈ లోకంలో అన్ని భోగాలు అనుభవించి అంతే సాయుజ్యమాప్నుయాతు, చిట్ట చివరికి నూరేళ్లు నిండినప్పుడు అమ్మవారి సాయుజ్యాన్ని పొందుతారు. ఆ అమ్మయ్య ముందు ఇప్పుడు మనకు కావాల్సిన డబ్బు ఇవన్నీ వస్తాయి, హోదాలు మర్యాదలు అప్పుడు అది కూడా వస్తుంది. దానికోసం ఎట్లా ఉన్నా దీనికోసమైనా చేద్దామని ఆశపెట్టి మన చేత ఇవి చేయించి కేవలం భౌతికములైనటువంటి కోరికలతో పాటు ఆధ్యాత్మికమైన ఆముష్మికమైనటువంటి దివ్య తత్వాన్ని జీవులకు అందించటమే మహర్షుల యొక్క పరమధ్యేయం. ఆ ధ్యేయంతో అగస్త్య మహర్షి వచ్చాడు. ఈ ఆదిత్య హృదయాన్ని కనుక మనం పారాయణ చేసుకుంటే సరే ఆరోగ్యం కావాలి, కూర్చుని జపం చేసుకోవాలి కదండి, కనుక ఆరోగ్యం కావాలి, ఆర్థికం కావాలి, ఈ మనం కూర్చున్నప్పటి నుంచి విఘ్నాలు కలిగించే శత్రువులు మన జోలికి రాకుండా ఉండాలి. ఇంత మాత్రమే కాదు, నిరస్త అశేష విఘ్నతయా బ్రహ్మ విద్యా సిద్ధౌ, బ్రహ్మ విద్య సిద్ధిస్తుంది. ఆదిత్య హృదయాన్ని చదువుకుంటే మనం వేదాలు చదవక్కర్లేదు, శాస్త్రాలు చదవక్కర్లేదు, ఒక్క ఆదిత్య హృదయాన్నే ఉపాసన చేస్తే బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది, బ్రహ్మ విద్య సిద్ధిస్తుంది, సర్వత్ర జయసిద్ధౌ చ. వినియోగం ఈ మంత్రానికి ఎక్కడా అంటే కేవలము లౌకికమైనటువంటి విద్యయందు లౌకికమైనటువంటి సుఖమునందు మాత్రమే కాకుండా బ్రహ్మ విద్యా సిద్ధిని కూడా పొందించేటటువంటిది. కాబట్టే సంధ్యావందనం చేసేటప్పుడు దిక్కులన్నిటికీ నమస్కారం చేస్తారు, సూర్యునికి ప్రత్యేకించి ఆరాధన చేస్తారు. సూర్య ఉదయము, సూర్య అస్తమయము, మధ్యాహ్న సమయం, త్రికాల సంధ్యావందనం చేసేటటువంటి వ్యక్తి దగ్గరికి ఏ దుష్టశక్తి రాలేదు. అంత క్రీనీడ కూడా పడనివ్వదు. వీళ్ళ నీడ పడ్డా కూడా భూత ప్రేత పిశాచములన్నీ పరిగెత్తుకుని వెళ్ళిపోతాయి. ఇవాళ అంత శక్తి కలిగిన వాళ్ళు అరుదుగా ఉన్నారు, లేరు అంటానికి అవకాశం లేదు కానివ్వండి, ఎక్కువ మంది లేరు, కొద్ది మంది మాత్రమే ఉన్నారు. పూర్వకాలంలో నిండా నూరేళ్ళు ఆయురారోగ్యాలతో బ్రతికారు అంటానికి కారణం ప్రతి ఇంటిలో సంధ్యావందనం అగ్ని కార్యం నిర్వహింపబడటం. ఈ అగ్ని కార్యమునందు మంత్రముల చేత వేసినటువంటి ఆవునేతి మహిమ చేత ఏర్పడిన జిడ్డు పొగ ఆకాశానికి అంటుకుని ఓజోన్ పొరని రక్షించింది. ఇది 1996లో కూడా విజ్ఞాన శాస్త్రవేత్తలు అప్పటికే ఓజోన్ పొరలో మార్పులు వస్తున్నాయని కనుక్కుని దీనికి నివారణ ఏమిటి అంటే ప్రతిరోజు తెల్లవారుజామున లేచి ఆవు పాలను పిదికి వాటిని తోడువేసి మరునాడు ఉదయం కృష్ణనామం చేస్తూ చిలికి ఆ వెన్నని కరగేసి ఆ నేతితో కనుక హోమం చేస్తే ఓజోన్ పొర మళ్ళీ పూడుతుంది అని నిర్ధరించారు 1996 రాజమండ్రి తెలుగు విశ్వవిద్యాలయంలో ఒక సదస్సులో ఒక ప్రొఫెసర్ గారు చెప్పిన మాట నేను చెప్తున్నాను. కానీ అది ఆచరణ చేయలేకపోతున్నది. ప్రభుత్వం తలుచుకుని పెద్ద పెద్ద పర్యావరణ కేంద్రాలుగా గోవులను పోషించి ఈ కార్యక్రమాన్ని చేయిస్తే కోట్లు ఖర్చు పెట్టనక్కర్లేదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గృహస్థు భక్తి శ్రద్ధలున్నవానికి గోపోషణ చేస్తే గోవు నుండి ఒక వాసన వస్తుంది. ఆ వాసన మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఆవు దగ్గరికి వెళ్ళినప్పుడు గమనించండి, మంచి వాసనే వస్తుంది. మనకి ఇవాళ ఎక్కడ తెల్లగొడ్డు కనపడటం లేదు. ఆవులు ఏదో శ్రీహరి రావు గారు వంటి వాళ్ళు అక్కడక్కడ పోషణ చేస్తున్నారు. వేద పాఠశాలలని గో సంరక్షణ, ఇవి రెండూ చేయతగిన పనులు. ఏ వ్యక్తి అయినా స్వస్తి ప్రజాభ్య అన్నప్పుడు ఏం చెబుతున్నారు, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అంటే అందరు అడుగుతున్నారు ఇంక మేము మనుషులం కామా అని. అవును, కాకపోతే గోవుకు ముందు ప్రాధాన్యం, తర్వాత బ్రాహ్మణుడు అనుష్ఠానము, గోవు యొక్క పాలు ప్రపంచాన్ని మొత్తాన్ని నిలబెడుతుంది. కనుక ఈ గోవు యొక్క మహిమ తెలిసింది కాబట్టే గోపాలకుడైనాడు శ్రీకృష్ణ పరమాత్మ. నాలాగా మీరు కూడా గోవుల్ని సేవించండి అని చెప్పాడు. ఆయన ఆచరించినా చూసి నేర్చుకోవటం లేదు, నోటితో చెప్పినా మనం విని ఆచరించటం లేదు. అది మన యొక్క భాగ్య విశేషం కలియుగంలో జన్మించినందువలన. అయితే ఈ కీడులో మేలొకటి ఉంది, ఎక్కడైనా మంచి కార్యక్రమాలుంటే వెళదాము, చూద్దాం, చేద్దాం అన్న ఆలోచన మనకు కలిగించాడు. అంతవరకే భగవంతునికి నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా అగస్త్యుడు అద్భుతమైనటువంటి ఆదిత్య హృదయాన్ని అందించి రామచంద్రమూర్తిని గెలిపించి పట్టాభిషేకం అయింది. మహర్షులందరికీ చక్కగా స్వామి వీడ్కోలు చెప్పాడు. వానరులు ఇంకా ఉన్నారు, వాళ్ళని బ్రతిమనాడి పంపించాడు. రామాయణం చక్కగా రామరాజ్యం కన్నుల పండుగగా ఏ విధమైనటువంటి అనారోగ్యాలు లేకుండా ప్రజలందరూ సుసంపన్నంగా ఉన్నారు. కాలం గడుస్తున్నది. ఒక రోజున రామచంద్రమూర్తి అందరూ వెళ్ళిన తర్వాత కూర్చుని ఉన్నాడు. ఉత్తరకాండ ప్రారంభమైంది. అందరూ పౌలస్త్య వధ వరకు చెప్పి పట్టాభిషేకంతో ఆపేస్తారు. నిజానికి మోక్షం కావాలనుకున్నవాడు ఉత్తరకాండ చదవాలి అని శాస్త్రం. ఎవరికి వాళ్ళం మనకింతవరకు చాలే, ఆ ఉత్తరకాండ జోలికి పోవద్దు అంటారు. అందులో ప్రధానంగా రావణాసురుని తల్లి అయిన కైకసి మాతృ హృదయం వైభవాన్ని చెబుదామనే నేను ఇవాళ అగస్త్యునితో. ఈ అగస్త్య మహర్షి మళ్ళీ అక్కడ మనకు కనిపిస్తాడు మొట్టమొదటి సర్గలో గనక, అది తీసుకున్నాను. మాతృవైభవం అంటే అందరూ కౌసల్య, సుమిత్ర, కైకేయి ఇప్పటికి ఎంతమందో చెప్పి ఉంటారు. అవి చెప్పటం నాకు కూడా పరమధర్మమే. కానీ ఈ కైకసి యొక్క గొప్పతనాన్ని ముందు చెప్పిన తరువాత అవకాశాన్ని బట్టి వారిని కూడా మనం స్మరించుకుందాం. ఇవాళ కాకపోతే రేపు స్మరించుకోవచ్చు. ఇంకా 3 రోజులు మనకి సమయం ఉన్నది కాబట్టి నెమ్మది నెమ్మదిగా ఆస్వాదించటం. పారాయణ చేసేటప్పుడు ఆవు గడ్డి మేసినట్టు గబగబా, ఇదిగో 9 రోజుల్లో పుస్తకం అయిపోవాలని వేగంగా చదివేసేస్తుంటాం. అర్థం కోసం అటు ఇటు చూసామంటే అక్కడ ఆగిపోతుంది పారాయణ. ప్రవచనం చెప్పేటప్పుడు నెమరు వేసుకుంటూ చెప్పాలి, నెమ్మది నెమ్మదిగా. చెప్పేవాడికి చెముడు, వినేవాడికి వినిమయంలాగా. ఏం చెప్పారండి ఆవిడంటే, ఏదో చెప్పారండి, గబగబా చెప్పారు, వేగంగా చెప్పారు, డబ్బాలో రాళ్ళు పోసినట్టుగా మాకు మోత వచ్చింది, కానీ మాటలు వినపడలేదు అనే అపనింద పడకుండా నెమ్మదిగా. ఇవాళ సారాంశం ఏమిటి అంటే చిట్ట చివరికి 3 నిమిషాలైనా మనం ఈ సారాంశాన్ని గుర్తుపెట్టుకునే విధంగా ఉండాలి. కనుక ఆచార్య వైభవంలో ఒక అంశం అగస్త్య మహర్షి వచ్చి ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చెయ్యటం. అగస్త్యుడు సామాన్యమైనవాడా? ఎంత గొప్ప మహర్షి. సప్తఋషులు యుగాన్ని బట్టి మారుతూ ఉంటారు. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క కల్పంలో 7 మహర్షులు వస్తూ ఉంటారు. అట్లాగే ఇంద్రుడు మారుతూ ఉంటారు. ఆ ఒక యుగంలో అగస్త్యుడు కూడా సప్తఋషులలో ఒకడు. అగస్త్యుడు చాలా చిన్నవాడు, పాపం పొట్టిగా ఉంటాడు. అందుకనే పొట్టివాడికి పుట్టెడు బుద్ధులు అని మనకు సామెత పుట్టింది, అద్భుతమైన సామెత. కానీ అగస్త్యుడు ఇవాల్టి దృష్టిలో, ఇవాల్టి భాషలో చెప్పుకోవాలంటే ఒక అణుబాంబు. అంత శక్తి కలిగినటువంటి వాడు. ఆ నహుషుణ్ణి పైనుంచి కింద పడవేయగలిగిన వాడు ఒక్క అగస్త్యుడు మాత్రమే. మరెవరి వల్ల అది సాధ్యం కాలేదు. హుంకారములు లేవే ఉప పురందర హఠోత్పాటన క్రియకు పాల్పడవుగాక. వీళ్ళందరూ పెద్ద పెద్దగా తక్కిన వాళ్ళు, ఎంత అరిచినా ఎంత మొత్తుకున్నా జరగని పని. అగస్త్యుడు హుంకరించే చాలు, ఆ ఉప పురందరుడు నహుషుడు నేల మీద పడ్డాడు. మనం ఎవరి దగ్గర ఎలా మసలుకోవాలో తెలియక వాచాలత్వాన్ని కనుక ప్రదర్శిస్తే అధఃపతనం వస్తుంది అని ఆ కథ ద్వారా సందేశం. అసలు మహర్షుల్ని గౌరవించాలి. గౌరవించకపోగా మహర్షుల్ని పిలిపించుకుని పల్లకీలో తాను కూర్చుని మహర్షులను మొయ్యమని, అది కూడా చేయకూడని అకార్యమునకు వాళ్ళని ప్రేరేపించి శచీదేవి దగ్గరికి తీసుకుపోమన్నాడు. ఆ తీసుకొని వెళ్ళేటప్పుడు కూడా వీళ్ళు, అసలు వాళ్ళకు అలవాటు లేదు. పల్లకీ నడిచేటప్పుడు బోయీలు కూడా ఎటువైపు వాడు అటుంటేనే నడుస్తాడు, కానీ కుడివైపు వాడిని ఎడమకి మార్చినా ముందు వాడిని వెనక్కి మార్చినా ఆ బోయీలు నడవలేరు. అటువంటిది ఎక్కి కూర్చుని మెల్లగా వెళుతున్నారు. పాపం ఎగుడు దిగుడుగా ఉన్నారు. మనుషులందరూ ఒక ఎత్తు ప్రమాణంలో లేరు గనక ఇబ్బంది కాబట్టి కూర్చున్నవాడు కూర్చోక సర్పసర్ప సర్పసర్ప అంటున్నాడు. దేవలోకానికి పోయిన వాళ్ళందరికీ సంస్కృత భాష వస్తుంది, దేవభాష. రెండుసార్లు అననిచ్చాడు, మూడోసారి సర్పోభవ అన్నాడు. ఆయన మాట ఆయనకు అప్పచెప్పాడు. వెంటనే ఆ వందయాగాలు చేసి స్వర్గలోకానికి వెళ్ళి ఇంద్ర పదవిని పొందినటువంటి నహుషుడు ఒక పెద్ద పామై, అజగరం కదలలేని పామై అడవిలో పడ్డాడు. అలా ఆ పురందరుణ్ణి నేల మీదకి కూల్చినటువంటి వాడు, సప్త సముద్రములను ఆపోసన పట్టినటువంటి వాడు అగస్త్యుడు. ఈ అగస్త్య మహర్షి రామచంద్రమూర్తి దగ్గర ఉన్నాడు. రామచంద్రమూర్తి పట్టాభిషేకాన్ని చూడటానికి ఎంతమందో మహర్షులు నాలుగు దిక్కుల నుండి వచ్చారండి. ఇవాళ నలుగురిని పిలుచుకోలేకపోతున్నాం మనం మంచి పనికి. మన దౌర్భాగ్యం అది నిజంగా. వెనకటి వాళ్ళు ఎవరైనా వచ్చి భోజనం చేయకపోతే బాధపడేవాళ్ళు. ఇవాళ మరొకళ్ళు వచ్చి మన వాకిట్లో చేయగడుక్కోలేదు, ఇంట్లో విస్తరి వేయలేదని మా అమ్మమ్మ చాలా బాధపడేది. ఎవరైనా రాకపోతే పై ఇస్తరి లేకపోతే, ఇవాళ ఉన్నవాళ్ళు ఎక్కడికైనా వెళితే చాలు గుప్పిడి బియ్యం మిగులుతున్నాయి అనుకున్నటువంటి దుర్దశ. ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తులు కలిసి భోజనం చేద్దామనే సద్బుద్ధి లేకపోగా, ఆ అమ్మాయి వాళ్ళ పిల్లవాడు అక్కడికి వెళ్ళాడా, అయితే ఇప్పుడు బియ్యం తగ్గినాయనే తల్లులు ఏర్పడుతున్నారు అంటే కాల ప్రభావం. అందుకనే మాతృవైభవం అనేది ఎంత గొప్పగా ఉంటుంది. తల్లికి ఉన్నంత ఆవేదన బాధ్యత తండ్రికి ఉండదు. అది వేదముల దగ్గర నుంచి వస్తున్నటువంటి ఒక గొప్ప సంప్రదాయం. మనకి రామాయణంలో రాజకాంతలున్నారు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, వాళ్ళ హృదయం ఒక విధానం. ఋషిపత్నులు ఉన్నారు, అనసూయ, అహల్య, వాళ్ళు సంతానవతులే. రాక్షస పత్ని మండోదరి, కైకసి మొదలైనటువంటి వాళ్ళు రాక్షస పత్నులు ఉన్నారు. వీళ్ళు కాకుండా వానర పత్నులు ఉన్నారు, తార, రుమ. వీళ్ళందరూ మాతృమూర్తులే. అయితే ఈ మాతృమూర్తుల దగ్గరకు వచ్చేసరికి మొట్టమొదటగా ఇవాళ కైకసిని ఎంచుకున్నాను నేను. రాక్షసి కదండి, ఎందుకు అనుకోకండి. ఆ రాక్షసి ఎంత గొప్పది అనే విషయం మనకు తెలిసిన తర్వాత నిజంగా ముందు కైకసినే మనం చెప్పుకోవాలి అని మీరు కూడా నా యొక్క ఆలోచనను అంగీకరిస్తారు. రాముడు రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి శ్లోకంతో ప్రారంభమవుతుంది ఉత్తరకాండ. ప్రాప్త రాజ్యస్య రామస్య రాక్షసానాం వధే కృతే ఆజగ్ముహు ఋషయః సర్వే రాఘవం ప్రతినందితుం. ఇవాళ ఎవరికైనా ఉద్యోగం వచ్చినా లేకపోతే పరీక్షల్లో పాస్ అయినా అందరూ ఫోన్లో కంగ్రాచ్యులేషన్స్ హార్ట్లీ చెబుతుంటారు. మాటే మనస్సులో ఉందో లేదో అప్పటికప్పుడు చెప్పేసిన తర్వాత ఫోన్ అక్కడ పెట్టి అమ్మాయ్య ఓ పని అయిపోయింది పలకరించేశాం అనుకుంటున్నాం. పలకరించే వరకు మన మనస్సును అనుకుంటున్నాం వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళతో మాట్లాడాలని, వాళ్ళనే స్మరించుకుంటాం. పలకరించిన తర్వాత ఇక వాళ్ళని మర్చిపోతాం మనం. రాముడు రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు ఋషులందరూ రాముని దగ్గరికి వచ్చారండి. అంతకు క్రితం రాముని దగ్గరకు వచ్చి మొర పెట్టుకోవాలనుకున్నారు. రాముడే వాళ్ళ దగ్గరికి అరణ్యవాస సమయంలో వెళ్ళారు. నేను రాజు, నేను సింహాసనం మీద కూర్చున్నంత వరకు రాజుకి ప్రజాదరణ లభించదు. రాజు రాజ్యాన్ని వీడి 10 మందిలోకి వచ్చినప్పుడు ప్రజాస్వామ్యం, ప్రజారాజ్యం రామాయణ కాలంలో మాత్రమే ఉంది. ఇవాళ ప్రజాస్వామ్యం అనేది మాటల్లో వినపడుతున్నది, చేతల్లో కనపడటం లేదు. వీళ్ళందరూ వచ్చారు తూర్పు దిక్కు నుండి. కౌశికుడు, యవక్రీతుడు, గార్గ్యుడు, గాలవుడు, కణ్వుడు, మేధాతిథి అనేటటువంటి వాళ్ళు తూర్పు దిక్కు నుంచి వస్తే, దక్షిణ దిక్కు నుండి ఆత్రేయుడు, నముచి, ప్రముచి, అగస్త్యుడు, అత్రి, సుముఖుడు, విముఖుడు మొదలైనటువంటి వాళ్ళు వచ్చారు. పడమట దిక్కు నుండి పృషద్గువు, కవశుడు, ధౌమ్యుడు, రౌద్రేయుడు అనేవాళ్ళు వచ్చారు. ఉత్తర దిక్కు నుండి వశిష్ఠుడు, కశ్యపుడు, అత్రి, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, భరద్వాజుడు సప్త ఋషులు వచ్చారు. వీళ్ళందరూ వచ్చారు, కూర్చున్నారు. ఉత్తర దిక్కు నుంచి ఏడుగురు వచ్చారు పురోహితులు. సరే ఏమండి అసలు వీడు రావటం దేనికి? అగస్త్యుడు ఇప్పుడే కదా చెప్పారు, ఉపదేశం చేశాడు అని. మరి వశిష్ఠుడు వీళ్ళ కుల పురోహితుడు కదా, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, మళ్ళీ కొత్తగా రాముణ్ణి అభినందించడానికి రావటం ఏమిటి అన్న సందేహం మనకు కలుగుతుంది. అదే సందేహాన్ని గోవిందరాజు గారు వేసుకుని ముందు దానికి సమాధానం చెప్పారు. ఈ అగస్త్యుడు ఇక్కడ మనకి అవసరమైనప్పుడు మానవ రూపంలో కనపడుతూ అగస్త్య జ్యోతిర్మండలస్థ తపస్సమార్జనాయ శరీరాంతరే స్థిత జ్యోతిర్మండలస్థ అన్నారు. ఆదిత్య మండలంలో ఉండగలిగినటువంటి గొప్ప మహర్షి అగస్త్యుడు కనుక ఆ తత్వం తెలిసినవాడు కాబట్టి ఆదిత్య హృదయాన్ని ఏం బ్రహ్మాస్త్రమో నారాయణాస్త్రమో ఉపదేశం చేయొచ్చుగా రామచంద్రమూర్తికి. తాను ఆదిత్య మండలంలో ఉండి దివ్య తేజస్వరూపంతో అక్కడ ఉంటాడు, తాను తపస్సు చేసుకోవాలి, తన తపస్సుని లోకానికి అందించాలి అనుకున్నప్పుడు తాను అనుకున్నటువంటి మానవ రూపాన్ని ధరించి వస్తాడు. ఈ ఆదిత్య హృదయాన్ని చెప్పటం కూడా సూర్యవంశానికి ఆదిత్య మండలానికి తాను ఆదిత్య మండలంలో నివసిస్తున్నందుకు వీటన్నిటికీ సంకేతములు గనక ఆ అగస్త్యుడు వచ్చాడు. సరే ప్రశంసించారు. ఆ ప్రశంసలో మిగిలిన రాక్షసులందరూ ఒక ఎత్తు అయితే రావణాసురుని కుమారుడైన ఇంద్రజిత్తు ఒక ఎత్తుగా మాట్లాడారు మహర్షులందరూ. రామచంద్రమూర్తికి ఆశ్చర్యం కలిగింది. ఇంతమందిని చంపాను నేను, అతికాయుడు కుంభకర్ణుడు వీళ్ళందరినీ కాకుండా ఇంద్రజిత్తునే ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నావు, అసలు వాళ్ళు ఎలా పుట్టారు, ఎలా పెరిగారు, వాళ్ళ చరిత్ర ఏమిటి వినిపించమని రామచంద్రమూర్తి ప్రశ్న వేశాడు అగస్త్య మహర్షిని. తస్యే తద్వచనం శ్రుత్వా రాఘవస్య మహాత్మనః కుంభయో నిర్మహాతేజః రామమేతద్వాచః. రామచంద్రమూర్తి వేసిన ప్రశ్నని విని కుంభయో నిర్మహాతేజః అగస్త్య మహర్షి సమాధానం చెప్పటం మొదలుపెట్టాడు. రామచంద్రమూర్తి అవతరించింది త్రేతాయుగంలో. ఈ రామచంద్రమూర్తి అడిగిన ప్రశ్నకి సమాధానం కృతయుగం నుండి చెప్పటం మొదలుపెట్టాడు అగస్త్య మహర్షి. మనకి నిన్న చదివింది వాళ్ళు గుర్తుండదు, వ్రాసుకున్నా గుర్తుండదు, చదువుతున్నా గుర్తుండదు. మొదలు పెడితే పద్యం ఎటు పోతుందో తెలియదు, ఒక శ్లోకంలో నుంచి మరొక శ్లోకానికి వెళ్ళిపోతూ ఉంటాం. సరే వెళితే వెళ్ళాలనే భగవన్ నామే కదా, వెనక ముందయిందనుకుని మళ్ళీ విష్ణు సహస్రనామం సమాధానపడి లేదా శ్రీరామ రామ రామేతి కౌలు తప్పినందుకు చెంపలు వేసుకుంటాం. అలా కాకుండా ఎన్ని లక్షల సంవత్సరాలు గడిచినా జ్ఞాపక శక్తి కలిగినటువంటి వాళ్ళు కాబట్టి ఆయన చెప్పటం మొదలుపెట్టాడు. పురాకృతయుగే రామ ప్రజాపతి సుత ప్రభు. ఎక్కడి నుంచి మొదలుపెట్టాడు? కృతయుగంలో ప్రజాపతి యొక్క కుమారుడు పులస్త్యుడు అనే బ్రహ్మర్షి ఉన్నాడు. రావణాసురుడిని కూడా పౌలస్త్యుడు అని పేరు. పౌలస్త్యవధమిత్యేవా, రామాయణానికి పౌలస్త్యవధ అని పేరు. అంటే పులస్త్య వంశంలో జన్మించినటువంటి రావణ సంహారం చేశాడు కాబట్టి పౌలస్త్యవధ అనే పేరు రామాయణానికి ఉన్నది. కాబట్టి అగస్త్య మహర్షి మొదలు పెట్టటమే పులస్త్యో నామ బ్రహ్మర్షి. మొట్టమొదటగా ప్రజాపతి కుమారుడైనటువంటి పులస్త్యుడు అనేవాడు కృతయుగంలో సాక్షాత్తు బ్రహ్మలాంటి వాడు, బ్రహ్మపుత్రుడు కనుక బ్రహ్మ వంటి బుద్ధులు కలిగిన వాడు. ఈయన తపస్సు చేస్తున్నాడు తృణబిందు మహారాజు గారి ఆశ్రమ ప్రాంతంలో మేరు పర్వతం పక్కన. ఆ మేరు పర్వతం సూర్యమండల ప్రాంతంలో ఉంటుంది అని మనకి చెప్తున్నది కాబట్టి ఖగోళ శాస్త్రం. తపస్సు చేసేవాళ్ళు ఎక్కువ మేరు పర్వతాన్ని ఆశ్రయించి తపస్సు చేస్తారు, కాకపోతే హిమాచలాన్ని ఆశ్రయించి తపస్సు చేస్తారు. ఈయన తపస్సు చేస్తూ ఉంటే ఆ ప్రదేశం అంతా చాలా అందంగా ఉంది. ఎందుకు అందంగా ఉంది అంటే వీళ్ళ తపశ్శక్తి చేత చక్కగా పూలు పూసి పండ్లు పండి ఆ పువ్వులు వాసన మకరందం తాగటానికి తుమ్మెదలు మూగి పండ్లు ఆస్వాదించడానికి చిలుకలు చేరి చెవుల విందుగా కన్నుల విందుగా మనస్సుకి ఆనందం కలిగేటట్టుగా ఉంది. ఆ ఆనందమయమైనటువంటి ప్రాంతాన్ని చూసి అప్సరసలు కన్యకలందరూ వచ్చి చక్కగా ఆడుకుంటున్నారు పాడుకుంటున్నారు. తపస్సుకి భంగం కలిగేటటువంటి ఏర్పాటు జరిగింది అనుకోకుండా. పోనీ ఒకరో ఇద్దరో కాసేపు ఆడుకుని వెళ్ళిపోతే 10 నిమిషాలు మనం ఓపిక పడదానిలే వాళ్ళు వెళతారనుకోవచ్చు. అలా కాదు, గుంపులు గుంపులుగా వాళ్ళ పేర్లు కూడా చెప్పారు. వస్తున్నారు, ఆడుతున్నారు, పాడుతున్నారు, చప్పట్లు కొడుతున్నారు, నాట్యాలు చేస్తున్నారు. ఈ మహర్షి చూశాడు తపస్సుకి భంగం కలిగిస్తున్నారు వీళ్ళు, వీళ్ళు ఇక్కడికి రాకుండా ఏదైనా మనం ఉపాయం చేసుకోవాలి అని. యామే దర్శనమాగచ్చే సాగర్భం ధారయిష్యతి, ఎవరు ఈ ఆశ్రమానికి వచ్చి నన్ను చూస్తారో నా కంటపడతారో వాళ్ళకి వెంటనే గర్భం వస్తుంది అని పెద్దగా అరిచాడు. మెల్లగా అనలేదు చూడండి, అసలు పెద్దగా ఒక మాట అన్నాడు, ఏ స్త్రీ ఈ ఆశ్రమానికి వచ్చి నన్ను చూస్తుందో వాళ్ళకి గర్భం వచ్చేస్తుంది అన్నాడు. విన్నారు? విన్న వాళ్ళందరూ భయంతో వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వెళ్ళిపోయినారు. ఆ తృణబిందు రాజర్షి యొక్క కుమార్తె ఉంది, ఈ అందరితో వచ్చింది, ఆమె కూడా అప్సరసల వలనే తన సఖులతోటి ఒక రోజున, ఆమెకు ఈ శాపం వినపడలేదు. విన్నవాళ్ళు పరిగెత్తుకెళ్ళారు, పోనీ కేకేశారా వెనక్కి వచ్చేయమని కేక వేయలేదు. ఈ వినందువల్ల ఆవిడ అక్కడ విహరిస్తున్నది. ఆ విహరిస్తున్నటువంటి సమయంలో ఈ మహర్షి అద్భుతంగా వేదం చదువుకుంటున్నాడు, నిమగ్నమై కళ్ళు మూసుకుని వేదమంత్రాలు బాగా చదువుతున్నాడు. ఆవిడ వింటున్నది ఇంకా ఆనందంగా, అబ్బా వేదం చదువుతున్నాడు అని తలలు ఊపుకుంటూ వేదమంత్రాలు వింటున్నది. వింటూ ఒకడుగు వేసుకుని మహర్షి దగ్గరగా వెళ్ళి మహర్షిని చూసింది. పాపం ఈ శాపం తెలియనందువల్ల ఇది యాదృచ్ఛికంగా జరిగింది. ఆ జరిగినందువల్ల ఆమెలో మార్పు వచ్చేసింది. క్షణాలలో వచ్చేసరికి గమనించుకుంది తనలో కలుగుతున్న మార్పు. ఏమిటి ఇలా మార్పు వస్తున్నది నాలో అని భయపడి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది. తండ్రి చూశాడు, ఏంటమ్మా నీలో మార్పు వచ్చింది అని అడిగాడు. నాకు తెలీదు, నేను ఆ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాను, ఆయన వేదం చదువుకుంటున్నాడు, ఆ మహర్షిని చూశాను, ఇంతలో మార్పు వచ్చింది అని ఉన్నది ఉన్నట్టు చెప్పింది. భయపడింది, బాధపడింది. తండ్రి ధ్యానంలో చూశాడు, ఆ తృణబిందువు కూడా సామాన్యమైనటువంటి వాడు కాదు. ధ్యానం ద్వారా జరిగింది ఈ మహర్షి శపించిన విషయం అన్నీ తెలుసుకుని ఆ పిల్లని వెంట పెట్టుకుని మహర్షి దగ్గరికి వచ్చాడు. గుణైశ్వైరేవ భూషితాం, తన గుణములే తనకే అలంకారములు. రాజుగారు వేరే, నిజంగా అలంకారములు ఏమీ పెట్టలేదు ఆ పిల్లకి. మామూలుగా కన్యాదానం చేస్తే కన్యాం కనక సంపన్నం బంగారపు తొడుగు వేయాలని చెప్తారు మన వాళ్ళు. ఆ అమ్మాయికి ఉన్నటువంటి గుణములే అలంకారములు గనక ఉన్న పిల్లని ఉన్నట్టుగా వెంట పెట్టుకుని తీసుకుని వచ్చాడు. మహర్షి గారికి నమస్కారం చేశాడు. అయ్యా స్వామి, ఇలా పొరపాటు అయిపోయింది, మీ వలన, మీ శాపము వలన అమ్మాయి తెలియక ఇక్కడికి వచ్చినందువల్ల గర్భవతి అయింది, కనుక మీరు ఈ అమ్మాయిని స్వీకరించి వివాహం చేసుకోండి. ఈ అమ్మాయి ఒక రాజర్షి కూతురు, అహంకారంతో ఉంటుంది అని మీరు భావించవద్దు. శుశ్రూషణ పరానిత్యం భవిష్యతి న సంశయ. మా అమ్మాయి సంగతి నాకు బాగా తెలుసు, మహర్షులంటే ఎంతో భక్తి, మీకు చక్కగా సేవ చేస్తుంది అన్నాడు. ఆ మహర్షిని ఒప్పించాడు. ఆ మహర్షికి ఇల్లాలని చేశాడు ఏమని వెళ్ళిపోయినాడు తృణబిందు రాజర్షి. ఈమె కూడా ఆ సూర్యుని పక్కన ఉన్నటువంటి ఛాయాదేవి వలె ఓర్పుతో నేర్పుతో ఆ భర్తకి చక్కగా శుశ్రూష చేస్తున్నది. ఆయనకి మంచి అనుగ్రహం కలిగింది. చెప్పాడు, నీవు వేదములు చదివేటప్పుడు నన్ను చూశావు కనుక నీ కడుపున మగపిల్లవాడు పుడతాడు, ఆ పుట్టే పిల్లవాడికి విశ్రవుడు అని పేరు పెడదాం. శ్రవము అంటే వింటాం కదా, వేదమంత్రములు విశేషముగా గర్భములో ఉన్నప్పుడే విన్నాడు కాబట్టి వీడికి విశ్రవుడు అని పేరు పెడదామన్నారు. విశ్రవుడికి పేరు పెట్టారు. ఈ విశ్రవుడు తండ్రికి ఏమాత్రం తీసిపోకుండా తపస్సు చేసుకుంటూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. విశ్రవుని యొక్క మంచితనాన్ని గుర్తించాడు భరద్వాజ మహర్షి. ఆ భరద్వాజ మహర్షి తన కుమార్తెను తీసుకుని వచ్చాడు, ఈ విశ్రవునికి ఇచ్చి వివాహం చేశాడు. వీళ్ళిద్దరూ చక్కగా ధార్మికమైనటువంటి పద్ధతిలో గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తూ ఆ ప్రాంతంలోనే చక్కగా తపస్సు చేసుకుంటూ ఉన్నారు. వీళ్ళిద్దరికీ ఒక కుమారుడు పుట్టాడు. విశ్రవుని కుమారుడు వైశ్రవణుడు. ఆ వైశ్రవణుడే కుబేరుడు. వైశ్రవణుడు పుట్టగానే దేవతలందరూ వచ్చి దీవించి, వీడు దేవతల ధనమునకు అధిపతి అవుతాడు, కోశాధికారి అని దీవించారు. ఇప్పుడు మనం మంత్రపుష్పం చెప్తాను, దాన్ని కుబేర పుష్పం అని పేరు. కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః. వైశ్రవణుడు, విశ్రవసుని యొక్క కుమారుడు గనక వైశ్రవణుడు అయినటువంటి కుబేరుడు ప్రధానంగా మంత్రపుష్పంలో చెప్పిన తర్వాతే ఏ దేవత అయితే ఆ దేవతా మంత్రానికి సంబంధించిన గాయత్రిని చెప్తాం. అలా ఈ వైశ్రవణుడు ధనాధ్యక్షుడైనాడు. ఆ చిన్న పిల్లవాడైనప్పుడు వాడు తపస్సు చేయటం మొదలుపెట్టాడు. ఏదైనా పెద్దవాళ్ళ దగ్గర నుంచి చెట్టు మొదట్లో నీళ్లు పోస్తే ఆకులన్నీ బాగుంటాయి. మనం చిన్న చెంబుతో నీళ్లు తీసుకుని చల్లుతూ ఉంటే మనం చల్లినవి కొద్దిసేపు మాత్రమే కళకళలాడతాయి, తర్వాత మళ్ళీ మామూలు స్థితికి వస్తాయి. ఈ మొట్టమొదట మూలమైనటువంటి వాడు పులశ్చుడు ధర్మాత్ముడు కనుక ఆ వంశంలో మూడవ తరం కూడా ధర్మబద్ధంగా వస్తున్నది. ఈయన కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు, బ్రహ్మగారు ప్రత్యక్షమైనాడు. తపస్సు కంటే ధర్మం ఇంకొకటి లేదు, ధర్మం కంటే మనం ఆచరించవలసిన పని లేదు అని నిశ్చయం చేసుకుని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే బ్రహ్మగారు వచ్చారు. వచ్చి దిక్పాలక పదవినిచ్చారు కుబేరునికి. యమ వరుణాదులతో పాటు దిక్పాలక పదవినిచ్చాడు. ఆ తరువాత పుష్పక విమానాన్ని ఇచ్చాడు. ఇచ్చి ఒక మాట అన్నాడు, బ్రహ్మతో పాటు దేవతలందరూ వచ్చారు విచిత్రం చూద్దామని. కృతకృత్య వయంతాత దత్వాత వరద్వయం. ఒకటి దిక్పాలకత్వం, మరి ఒకటి పుష్పక విమానం ఇచ్చాడు. ఈ రెండు వరాలు నీకు ఇచ్చినందువలన మేము కృతకృత్యులమైనాము అని బ్రహ్మదేవతలందరి సమక్షంలో చెప్పాడు. సరే విన్నాడు. ఇంత పుష్పక విమానం వచ్చినా తపశ్శక్తి సంపన్నుడైనా ఆయన ఒక కోరిక కోరాడు. నా వలన ఎవరికి ఏ ప్రాణికి ఏ విధమైన బాధ కలగకూడదు. ఇవాళ మనం ఏదైనా మన వాళ్ళు ఓడ దాటి తెప్ప తగులబెట్టాడు అంటారు, ఇంకొకరు రాకుండా చేసే ఉపాయం. ఆయన తపశ్శక్తి సంపన్నుడైనప్పటికీ ఏ ప్రాణికి ఏ విధమైన బాధ కలగకుండా ఉండే చోటు చెబితే నేను అక్కడ ఉంటాను అన్నాడండి. సరే అట్లా ఉన్న చోటు ఒకటి ఉంది, ఆ చోటు చెప్తాను, అక్కడికి వెళ్ళి ఉండమన్నారు. అదే లంక. త్రికూట పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి నగరం లంకానగరము. ఆ లంకానగరంలో కుబేరుడు నివసిస్తున్నాడు అని కథ చెప్పారు అగస్త్య మహర్షి. ఇప్పుడు రామచంద్రమూర్తికి సందేహం కలిగింది. సరే లంక రాక్షసులందరూ ఉంటారని కదా వినికిడి, మరి అక్కడికి వెళ్ళి రాక్షస సంహారం నేను చేసి వస్తేని, అసలు మరి రాక్షసులు ఎప్పుడు వచ్చారు ఎలా వచ్చారు అని ఆశ్చర్యంతో రామచంద్రమూర్తి ప్రశ్న వేశాడు. మరి ఏ ప్రాణికి బాధ కలగకూడదన్నంత మంచి ఆశయంతో కుబేరుడు ఉన్నప్పుడు రాక్షసులకు లంక ఎలా చిక్కింది అంటే, దానికి ఇప్పుడు తండ్రిపక్షం వైపు నాలుగు తరాలు చెప్పాడు రావణాసురునికి, ఇక తల్లిపక్షం చెప్పటానికి పూనుకున్నాడు అగస్త్య మహర్షి. కొంచెం నవ్వాడట అగస్త్య మహర్షి. అంటే రామచంద్రమూర్తికి తెలిసినా తెలియనట్లు ప్రశ్న వేశాడని ఒక చిన్న నవ్వు నవ్వి ఆయన చెప్తున్నాడు, బ్రహ్మగారు మొట్టమొదట నీటిని సృష్టించాడు, ఆ నీటిలో రాక్షసులను కొన్ని జంతువులను ప్రాణులను సృష్టించాడు. ఆ సృష్టింపబడ్డటువంటి ప్రాణులు దేనికోసం అంటే నీటిని రక్షించటం కోసం. ఇవాళ మనం కూడా ఆ కోవకు చెందామనుకోవాలి. ఒక చుక్క నీళ్లు వ్యర్థంగా పాడు చేస్తే మళ్ళీ రావు అనే భయంతో చాలా జాగ్రత్తగా ఒదిగి ఒదిగి ఉంటున్నాం ప్రాణాధారమైన నీటి కోసం. ఆ నీటి రక్షణ కోసం సృష్టి చేశాడు. వాళ్ళందరూ అడుగుతున్నారు, మాకు ఏమిటి తినటానికి, ఏమిటి తాగటానికి, ఏమిటి అని కేకలు పెడుతున్నారు. సరే మీరు ఏం చేస్తారు అని అడిగారు. అందులో రెండు వర్గాలు ఏర్పడ్డాయి ఆ సృష్టిలో. ఒకడు రక్షామహ 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 అన్నాడు, రెండవ వాడు జక్షామహ 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 అన్నాడు. సరే రక్షామహ అన్నవాళ్ళు మీరందరూ రాక్షసులు, రక్షించేవాడు రాక్షసుడు. అసలు ఎంత మంచి నిర్వచనము, మనకి లోకంలో రాక్షసుడు అంటే ఎంతో భయంకరమైన అర్థం, భయపడతాం. రక్షణ చేసేవాడు రాక్షసుడు, గానం చేసేవాడు యక్షుడు. ఇలా రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఆ ఏర్పడిన తర్వాత ఈ రెండు వర్గాలకి ఆయన పేర్లు పెట్టాడు. ఒకరు యక్షులు, యక్షులే గంధర్వులు, మరొకరు రక్షించేవాళ్ళు రాక్షసులైనారు. ఈ యక్షులలో మొట్టమొదటి వాడు హేతి ప్రహేతి అని ఇద్దరు అన్నదమ్ములు పుట్టారు. ఆ హేతి యముడి చెల్లెల్ని భయ అనే ఆవిడ చేస్తున్నాడు. చూడండి అసలు యముడంటే భయం, యముడంటే కాదు యముడి చెల్లెలన్నా మనం భయపడాలి, ఆవిడ పేరే భయం. సర్వ ప్రాణికి భయాన్ని కలిగించే ఆమెని భయం లేకుండా హేతి అనేవాడు వివాహం చేసుకున్నాడు. వాళ్ళిద్దరికీ విద్యుత్కేశుడు అనేటటువంటి ఒక కుమారుడు పుట్టాడు. ఈ విద్యుత్కేశుడు గర్భంలో ఉన్నప్పుడు అప్పటి వాళ్ళ శక్తియుక్తులు వేరు గనక ఆమె విహరిస్తూ ఆ గర్భాన్ని ఒక పర్వత ప్రాంతంలో వదిలి వెళ్ళిపోయింది భర్తతోటి మళ్ళీ తన రాజధానికి. ఈ పిల్లవాడు కూర్చుని నోట్లో వేలు వేసుకుని ఏడుస్తున్నాడు ఆ పర్వతం ప్రాంతం మీద. అదే సమయంలో పార్వతీ పరమేశ్వరుడు పైన విహరిస్తున్నారు. పార్వతి చూసింది, అయ్యో పసిబిడ్డ ఏడుస్తున్నాడు స్వామి కిందకు వద్దామని దిగింది. ఆ బిడ్డ ఏడుపు ఆపింది, లాలించింది. వాడికి సుకేశుడు అని పేరు పెట్టారు. పార్వతీ పరమేశ్వరుడు వెళ్ళిపోయినారు. వాడి అదృష్టం చూడండి, పార్వతీ పరమేశ్వరుడు వచ్చి వీడిని ఎత్తుకుని లాలించి వీడికి పేరు పెట్టి పెద్దవాడిని చేసి అప్పుడు వరం ఇచ్చింది పార్వతీదేవి. అయ్యో తల్లి విడిచిపెట్టి వెళ్ళిపోయింది, పసివాడు అనాథ, ఇలా ఉంటే ఏ మృగాలైనా తినేస్తాయి, కనుక వీడు వెంటనే తల్లి అంతటి వయస్సు వాడు కావాలి, పెద్దవాడైపోవాలి అని దీవించి వాడిని పెద్దవాడిని చేసి వాళ్ళిద్దరు వెళ్ళిపోయినారు. ఈ సుకేశుడు దేవవతి అనేటటువంటి అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. గ్రామణి అనే గంధర్వుని కుమార్తె ఆవిడ. వీళ్ళిద్దరికీ మాల్యవంతుడు, సుమాలి, మాలి అని ముగ్గురు సంతానం కలిగారు. ఆ కలిగినటువంటి ముగ్గురిలో ఈ ముగ్గురు మళ్ళీ నర్మద అనే గంధర్వ కన్య యొక్క ముగ్గురి కూతురును వివాహం చేసుకున్నారు. ఇప్పటికి 4 తరాలు అటు 4 తరాలు ఇటు వచ్చినాయి. ఈ వచ్చినటువంటి వాళ్లలో మాల్యవంతుడు, కేతుమతి అనేటటువంటి దంపతులకు సంతానం కలిగింది. ఈ మాల్యవంతుడు గంధర్వుడు కదా, కేతుమతి అనే గంధర్వ కన్యను వివాహం చేసుకుని ప్రాణేభ్యోపి గరీయసీం, తన ప్రాణాల కంటే మిన్నగా భార్యని చూసుకుంటున్నాడు. అటువంటి స్థితిలో ఉన్నది ఆమె. ఈ ఇద్దరికీ కలిపి సంతానం కలిగారు. మొత్తం ఎంతమంది? 11 మంది కొడుకులు, 5 కూతుళ్ళు. ఈ 5 కూతుళ్లలో కైకసి ఒకతే. ఇది వీళ్ళ వంశక్రమం. ఈ కైకసి యొక్క సంతానము రావణ, కుంభకర్ణ, శూర్పణఖ, విభీషణుడు. ఈ సుమాలి అనేటటువంటి వాడు పాతాళలోకంలో నివసిస్తున్నాడు. లంకలో రాక్షసులందరూ కూర్చుని ఉన్నప్పుడు వెళ్ళి కూర్చున్న వాళ్ళు కూర్చోక దేవతలని బాధిస్తూ ఉంటే దేవతలు అందరూ వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థిస్తే శివుడు ఉపాయం చెప్పాడు, పోయి ఆయన పట్టుకోండి. అప్పుడు విష్ణుమూర్తి యుద్ధం చేస్తే ఆ దెబ్బకి భయపడి లంకని విడిచి పాతాళంలోకి వెళ్ళిపోయినారు వీళ్ళందరూ. ఆ పాతాళంలోకి వాళ్ళు వెళ్ళిపోయిన సందర్భంలో ఈ పిల్ల కొంచెం పెద్దదైంది, యుక్త వయస్సు వచ్చింది. ఒక రోజున సుమాలి ఆ పిల్లని తీసుకుని భూలోకంలోకి, మత్స్యలోకంలోకి వచ్చాడు. పాతాళలోకం నుంచి కొంచెం చూద్దాం, చాలా ఏళ్ళయింది కదా, హడావిడంతా సద్దుమణిగి ఉంటుంది, ఏంటో తెలుసుకుందామని వచ్చాడు. వచ్చేసరికి ఈ వైశ్రవణుడు తండ్రి గారికి నమస్కారం చేద్దామని పుష్పక విమానంలో కుబేరుడు వచ్చాడు. దండం పెడుతున్నాడు, నమస్కారం చేశాడు, ఆశీర్వచనం తీసుకున్నాడు, వెళుతున్నాడు. చూశాడు ఔరవురా, ఎంత గొప్ప స్థితి, వాడు గంధర్వుడే, మనము గంధర్వులమే, మనం ఎందుకు పొందకూడదు అన్న ప్రశ్న అంకురించింది. ఈ ప్రశ్న అంకురించి తాను గొప్ప స్థితిని పొందాలంటే ఏం చెయ్యాలి? తండ్రి యొక్క ఆశ ఎంత దుర్భరంగా ఉంటుంది. పిల్ల పక్కనే ఉంది, ఈ పిల్లను ఆధారం చేసుకుని తాను సంపదని పొందాలి, కుబేరుణ్ణి మించిన సంతానాన్ని ఈ పిల్ల ద్వారా పొందించాలి అనేటటువంటి దురాశ పుట్టింది. సరే తిరిగాడు తన లోకానికి, వెళ్ళిపోయినాడు. మళ్ళీ ఆ వెళ్ళిపోయిన తర్వాత పిలిచాడు పిల్లని, దగ్గరికి పిలిచాడు. అమ్మారా అన్నాడు, ఉంచోబెట్టాడు, ధర్మాలు చెప్తున్నాడు. త్వం హి సర్వగుణోపేత శ్రీ సాక్షాదివ పుత్రికే కన్యాపితృత్వం దుఃఖం హి సర్వేషాం మనకాంక్షిణాం. ఎదిగిన ఆడపిల్ల ఇంట్లో ఉంటే తండ్రికి గుండె మీద కుంపటి పెట్టినట్టు ఉంటుందమ్మా. 3 తరాలు, కన్నవాళ్ల తరం, భర్త తరం, ఇటు అమ్మమ్మ వంశం, నాయనమ్మ వంశం, మెట్టిన వంశం, 3 వంశాలు ఈ కన్య మీద ఆధారపడి గడగడలాడుతుంటే ఇక్కడ ప్రవృత్తి మంచిగా ఉంటుందా చెడుగా ఉంటుందా, వంశ ప్రతిష్టని పెంచుతుందా నాశనం చేస్తుందా అని. నీకు యుక్త వయస్సు వచ్చింది, ఈ 3 వంశాలని రక్షించేటటువంటి బాధ్యత నీ ఎందున్నది, నీకు తగిన వాడిని వరుణ్ణి చేస్తే ఎవరూ ముందుకు రావటం లేదు, నా వల్ల కాదు నీకు సంబంధం తెచ్చి వివాహం చేయటం, నా మాట విను. అక్కడ ప్రజాపతి వంశంలో పుట్టినటువంటి విశ్రవసుడు అనేటువంటి ఒక మహర్షి ఉన్నాడు, ఏ మహర్షి అయితే ఉన్నాడో ఆ మహర్షిని నీవు భర్తగా వరించు, పులస్య బ్రహ్మ యొక్క సంతానం అయినా అని చెప్పి పిల్లని ఈ మహర్షి ఆశ్రమం దగ్గరికి తీసుకొని వచ్చాడు. ఆ తండ్రి మాటని ఆవిడ మన్నించింది. నిజానికి ఎప్పుడు కృతయుగం వాడు, ఎన్ని వేల సంవత్సరాలు గడిచినాయి, అయ్యో ఇంత పెద్దవాడే నాన్న ఇలా నువ్వు చెప్పటం ధర్మమా, ఆ మహర్షిని చేసుకుని నేనేమి సుఖపడతాను, ఇటువంటి ప్రశ్నలు ఏం వెయ్యలేదండి అమ్మాయి. అందుకని కైకసికి నమస్కారం చేయాలి. మనం తండ్రి చెప్పాడు ఆశ్రమానికి వచ్చేసేసింది. వచ్చేసరికి ఆయన అగ్నిహోత్రం చేసుకుంటున్నాడు. సాయం సంధ్యా సమయం అయింది. ఆ సమయంలో నాలుగవ అగ్ని వలె ప్రకాశిస్తున్నాడు ఈ విశ్రవసుడు అనేటటువంటి మహర్షి. చూశాడు ఏమిని, అడిగాడు దేనికి వచ్చావు ఈ సమయంలో ఏమిటి అని. ఈవిడ చెప్పింది, మా నాన్నగారు మీ దగ్గరికి వెళ్ళమన్నారండి, మిమ్మల్ని వరించమన్నారు, అందుకోసం వచ్చాను అంది. ఆయన ఆలోచించాడు, ఆలోచించి చూశాడు, మనం వచ్చినటువంటి సమయం సరి అయిన సమయం కాదు, నీవు నన్ను భర్తగా కోరి ఏ క్షణంలో అడుగుపెట్టావో నిన్ను భార్యగా నేను స్వీకరిస్తాను, కానీ ప్రవేశించిన సమయము మంచిది కాదు, కాబట్టి మంచి సంతానం పుట్టరు అని ఆనాడు దితికి కశ్యప ప్రజాపతి చెప్పినట్లు చెప్పాడు. ఆ ప్రభావము చేత వెంటనే ఈమెకి మొట్టమొదట ఓ పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడు పుట్టంగానే దుశ్శకునాలు కనపడ్డాయి. వీడు దశగ్రీవుడు అని పేరు పెట్టేశాడు ఆయనే. వెంటనే కుంభకర్ణుడు పుట్టాడు. ఆ తర్వాత శూర్పణఖ పుట్టింది. తర్వాత విభీషణుడు పుట్టాడు. అయితే ఆవిడ బాధపడింది. ముందే వీళ్ళ జాతక లక్షణాలు చెప్పగానే, అయ్యో ఇంత దుర్మార్గులకు నేను జన్మనిస్తున్నానా అని బాధపడితే, అప్పుడు చెప్పాడు, నువ్వేం బాధపడద్దు, ఓ మంచివాడు పుడతాడు, ఓ ధర్మాత్ముడు పుడతాడు అని ఆమెని ఓదార్చాడు. సరే సంతానాన్ని పొందింది. తల్లి బిడ్డ ఎలా ఉన్నా మంచివాణ్ణిగా తీర్చిదిద్దాలి, అందరిలో నా పిల్లవాడు గొప్ప అనిపించుకోవాలి అన్న తపనతో జీవిస్తుంది ఏ తల్లి అయినా. అదే మాతృత్వం ఏమిటో కూడా ఉంది. చూసింది పిల్లలు పుట్టారు. ఒకరోజున అలా ఆకాశం వైపు చూస్తే తన తండ్రికి ఎలా కనిపించాడో కుబేరుడు మళ్ళీ పుష్పక విమానంలో వచ్చి తండ్రికి నమస్కారం చేస్తున్నాడు. అప్పుడు కొడుకు దగ్గరికి వెళ్ళింది. అంతకుముందు కైకసి ధర్మశీల అనే విశేషణాలు వేసినటువంటి వాల్మీకి, ఆగమ్యర రాక్షసి తత్రా, ఇప్పుడు ఆవిడలో రాక్షసత్వం పట్టుదల వచ్చింది, మొండి పట్టుదల. ఏమైనా సరే ఈ విశ్రవసుని వలన పుట్టినటువంటి కుబేరుడు ఎంత గొప్పవాడైనాడో, ఆ విశ్రవసుని వల్ల నేను పొందిన సంతానం కూడా అంత గొప్పది కావాలి అంది. రావణాసురుడు పెద్దవాడు కదా, ముందు పెద్దవాడికి చెప్పాలి ఏ విషయమైనా. తర్వాత వాడు మంచి దారిలో ఉంటే రెండోవాడు మూడోవాడు అదే దారిలో వెళుతూ ఉంటారు, కనుక పెద్దవాడిని సంప్రదించమని శాస్త్రం చెప్పింది. పుత్రవ ఈశ్రవణం పశ్య, అటు చూడమంది. వాడెవరు, మీ అన్నయ్య ఎలా ఉన్నాడో చూడు, నువ్వు ఉన్నావు ఈ ఆశ్రమంలో పెరుగుతున్నాడు పాపం. అప్పటికి రావణాసురుడికి దుశ్చింతలు లేవు, మంచిగా ఉన్నాడు. నువ్వు, నేను ఒక కోరిక కోరుతున్నాను, నువ్వు కూడా అలా తయారు కావాలి. అలా తయారు కావాలి అంటే నువ్వేం చేస్తావు, తపస్సు చెయ్యి. తపస్సు చేసి అంతటి వాడివి కావాలి అని రావణాసురుణ్ణి ప్రేరేపించింది కైకసి. వెంటనే కోపం వచ్చింది. నేను కూడా ఎవరికైనా మనకంటే ఉన్నతంగా వాళ్ళుండి మనం తక్కువ స్థితిలో ఉంటే ప్రథమ స్థితిలో కోపం వస్తుంది. ఆ కోపం పట్టుదలగా మారి సాధిస్తే ఉత్తములు అవుతారు. మనస్సులో పెట్టుకుని వాళ్ళ శ్రేయస్సు నాశనం కావాలి అంటే అధములైపోతారు. చెప్పాడు, సత్యంతే ప్రతిజానామి, అమ్మా ఒట్టేసి చెప్తున్నాను నేను తపస్సు చేస్తా. భ్రాతృతుల్యోధి కోపివా, కుబేరుడి కంటే గొప్పవాడినైనా అవుతా. కుబేరుడి కంటే గొప్పవాడిని కాలేకపోతే కుబేరుడితో సమానుణ్ణైనా అవుతా. తపస్సు చేస్తా దీవించమన్నాడు. దీవించింది, తపస్సు చేయటం మొదలుపెట్టాడు. గోకర్ణ ఆశ్రమంలో అద్భుతమైన తపస్సు చేశాడు. తపస్సు ఎలా చేయాలో ఆ క్రమంలో చేశాడు. వేసవికాలం పంచాగ్ని మధ్యంలో చేశాడు, వర్షాకాలం నీళ్లల్లో చేశాడు. 10,000 సంవత్సరాల ముందు తపస్సు చేశాడు. ఆ తర్వాత విభీషణుడు నందనవనంలో 5,000 సంవత్సరాలు తపస్సు చేస్తున్నాడు. ఈ కుంభకర్ణుడు తపస్సు చేస్తున్నారు. 3 పుత్రులు తపస్సు చేస్తున్నారు. అయితే వీళ్ళ వీళ్ళ లక్షణాలను బట్టి వాళ్ళ తపస్సు తీవ్రంగా సాగుతున్నది. 10,000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏ ఆహారం తీసుకోకుండా మళ్ళీ 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆ తర్వాత తన తలను ఒక్కొక్కటి నరికి అగ్నిహోత్రంలో పడేస్తున్నాడు రావణాసురుడు. తల పోతే బతుకుతామండి, 10 తలలు తండ్రి పెట్టిన పేరు దశగ్రీవుడు అని. ఒక్కొక్క తల నరికి హోమగుండంలో వేసి మళ్ళీ 1,000 సంవత్సరాలు. ఇలా చేయగా చేయగా 10వ తల నరికే సమయంలో బ్రహ్మగారు ప్రత్యక్షమైనాడు. ఏం కావాలో ఇంత కష్టపడి పనిచేశామన్నాడు, మరణం లేని వరం కావాలన్నాడు. హిరణ్యకశిపుడు అదే కోరుకున్నాడు, రావణాసురుడు ఇదే కోరుకున్నాడు. బ్రహ్మగారు కొంచెం ఆలోచించాడు, అయ్యా ఇట్లాంటి వరాలు ఇవ్వటానికి శాస్త్రం ఒప్పుకోదు, పుట్టిన ప్రతి ప్రాణి గిట్టవలసినదే, ఇది ఇవ్వటానికి వీలు లేదన్నాడు. అట్లా అయితే సుపర్ణ నాగ యక్షాణం దైత్య దానవ రాక్షసాం, దైత్యుల చేత, దానవుల చేత, రాక్షసుల చేత, యక్షుల చేత, పక్షుల చేత, పాముల చేత సావు లేకుండా వరం ఇవ్వమన్నాడు. అన్నవాడు ఊరుకోవచ్చు కదా, తృణభూతేహి మన్యే తే మన్యే ప్రాణినో మనుషాదయ, ఈ మనుష్యులంతా నాకు గడ్డిపోతలతో సమానము అన్నాడండి. అక్కడ అహం వచ్చింది రావణాసురుడికి ఆ వరం తీసుకునే సందర్భంలో. అందుకనే స్వామి మనుష్యుడిగా వచ్చాడు. ఏ మనుష్యుణ్ణి గడ్డిపోచగా భావించాడో ఆ గడ్డిపోచే మాత్రమై రావణాసురుని సంహారానికి కారకమైనది. వరం పొందాడు అద్భుతంగా. ఆ వరం పొంది ఆయన దిగ్విజయ యాత్ర మొదలుపెట్టాడు. విభీషణుడు తపస్సు చేశాడు. ఆ బ్రహ్మగారు ముందు అన్నగారికి ఇచ్చాడు. కుంభకర్ణుడి దగ్గరికి వచ్చాడు. కుంభకర్ణుడికి విపరీతమైనటువంటి తిండి నిద్ర. ఈ తిండితో ఉండేసరికి ఈసారి బ్రహ్మగారికి కొంచెం ఆలోచన వచ్చింది. సరస్వతిని కూడా మనస్సులో స్మరించాడు. వచ్చింది, నువ్వు కాసేపు వాడు వరం కోరుకున్న దాకా ఏమనుకోకుండా కుంభకర్ణుని ఆశ్రయించమన్నాడు. ఆవిడ ఆశ్రయించినందువలన వీడు పాపం నిర్దయ అని అడగబోయినాడు, నిద్రయా అన్నాడు. అన్న తర్వాత గుర్తొచ్చింది, ఇచ్చానన్నాడు వరం, విపరీతమైన నిద్ర. 6 నెలలు నిద్ర, ఒక్కరోజు తిండి కోరుకున్నాడు. ఈ 6 నెలలు నిద్రపోతుంటాడు, 6 నెలల తిండి ఒకరోజు తినేస్తాడు. ఈ 6 నెలలలోపు మధ్యలో కనుక నిద్రామంగం జరిగితే దీర్ఘనిద్రే, ఇక మళ్ళీ వాడు బ్రతకటం అనేది లేదు. ఇది వాడి యొక్క వర విధానము. అక్కడి నుంచి విభీషణుడి దగ్గరికి వచ్చాడు. విభీషణుడి దగ్గరికి వచ్చేసరికి విభీషణుడు కూడా వరం ఏం కావాలో ఈ వరం అన్నారు. అసలు రావణాసురుడేమో మరణం లేని వరం అడిగాడు, కుంభకర్ణుడు తిండిని అడిగాడు తామస గుణము చేత. ఇప్పుడు సాత్విక గుణ సంపన్నుడైనటువంటి విభీషణుడు పరమాపద్గతస్యాపి ధర్మే మమ మతిర్భవేత్, ఎంత కష్టమన్నా నాకు రానివ్వండి, నా మనస్సు ధర్మం నుండి చలించకూడదు. అసలు ఎంత గొప్ప వరం అండి. ఇవాళ మనం ఒక అక్షరం ముందు చేర్చుకుంటున్నాం, ప్రాణవిత్త మాన భంగమందు బొంకవచ్చు అని రోజు 4 అబద్ధాలు ఆడిందే, అన్యాయం చేయిందే అన్నం అరగని స్థితిలో మనం ఉన్నాం. ఎంత కష్టమైనా రాని నా మనస్సు ధర్మం నుండి చలించకూడదు ఒక వరం అడిగాడు. 2వది, నువ్వే వరం కోరుకోమంటున్నావు కదా, అశిక్షదంజ బ్రహ్మాస్త్రం భగవన్ ప్రతిభాతుమే, బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చేసి బ్రహ్మాస్త్రం ఇక నువ్వు నాకు ఉపదేశం చేయక్కర్లా, నేను తలుచుకున్నప్పుడు బ్రహ్మాస్త్రం నా దగ్గర ఉండిపోవాలి అని 2 వరాలు అడిగాడు. అడిగి ఆ 2 వరాలు ఇచ్చి, నీవు ధర్మమునందు బుద్ధి లగ్నమై ఉండాలి అని కోరావు గనక నీకు అమరత్వాన్ని ఇస్తున్నాను అని బ్రహ్మగారు అనుగ్రహించారు విభీషణుణ్ణి. ఈ విధంగా అద్భుతమైనటువంటి తపస్సు చేయించి తల్లి కైకసి. అసలు స్త్రీ హృదయం ఎంత గొప్పగా ఉంటుంది, మాతృత్వాన్ని పొందినప్పుడు ఎటువంటి పరిపూర్ణ స్థితి వస్తుంది. ఈమె గంధర్వాంగన తండ్రి చెప్పాడని తన సౌఖ్యాన్ని ఆలోచించకుండా మహర్షి దగ్గరకు వెళ్ళి వివాహం చేసుకుని ఇంత దుష్టులైనటువంటి బిడ్డల్ని కని మళ్ళీ బిడ్డల్ని గొప్పవాళ్ళని చెయ్యాలి అని వాళ్ళకి ఉపదేశం చేసి వాళ్ళ చేత తపస్సు చేయించింది. ఇందుకు కైకసికి నమస్కారం చెయ్యాలి. ఇది ఒక ఎత్తు. అయితే పులశ్చుడు బ్రహ్మమానసపుత్రుడైతే ఆ వంశానికి చెందినటువంటి ఇల్లాలు అవటం మరొక గొప్ప అంశమైతే, ఈ 2 అంశాలు పక్కన పెట్టి మనం ఒక్క అంశం చూద్దాం. అసలు రావణ కుంభకర్ణుల్ని కైకసి కనకపోతే రామచంద్రమూర్తి అవతరించటానికి వీలు లేదు. శ్రీమన్నారాయణమూర్తి రామచంద్రమూర్తిగా అవతరించటానికి రంగాన్ని సిద్ధం చేసినటువంటి గొప్ప మాతృమూర్తి కైకసి. ఈ కైకసిలో ఇంత గొప్పతనం ఉంది కనుకనే అగస్త్యుల వారు రామచంద్రమూర్తికి వినిపించటం మొదలుపెట్టి అటు 4 తరాలు ఇటు 4 తరాల కథను విస్తృతిగా చెప్పి ఇటువంటి కైకసి కన్నటువంటి రావణాసురుణ్ణి నీవు చంపావు అని చివరికి ముగింపు చెప్పారు. అట్టి మాతృహృదయం వీళ్ళు ఎవరు సామాన్యుణ్ణి కన్నదా? వైకుంఠలోకంలో స్వామివారి ద్వారపాలకులు జయ విజయులకు తాను జన్మనిచ్చినది అంటే కైకసి గొప్పతనమే గొప్పతనం అండి. మనమందరం గొప్పవాళ్ళు ఎవరు రామాయణంలో ఉంటే అద్భుతంగా కౌశల్య సుమిత్ర స్వామిని గణేశారండి వీళ్ళు గొప్పవాళ్ళు అంటాం. అసలు ఈ స్వామి ఈ లోకానికి రావటానికి మూలం ఎవరు? రావణాసురుడు. రావణాసురుడు కుంభకర్ణుడు లేకపోతే రామచంద్రమూర్తి అవతరించవలసిన పనే లేదు. వాళ్ళ సంహారం కోసమే రామచంద్రమూర్తి అవతరించాడు. కాబట్టి కైకసి యొక్క వృత్తాంతాన్ని, మాతృత్వాన్ని, తల్లి యొక్క లక్షణం ఎలా ఉంటుంది? తన సుఖాన్ని త్యాగం చేసి బిడ్డ సుఖమే తన సుఖంగా భావించగలిగిన లక్షణము. మనుష్య జాతి కావచ్చు, పక్షి జాతి కావచ్చు, రాక్షస జాతి కావచ్చు, గంధర్వ జాతి కావచ్చు, ఏ జాతిలోనైనా ఉండే మాతృత్వం అద్వితీయమైనటువంటిది అనే అంశాన్ని మనవి చేయడానికి మాత్రమే కైకసి పాత్రని స్వీకరించాం. ఇక ప్రారంభ శ్లోకం, ప్రాప్తరాజ్యస్య రామస్య, రాజ్యాన్ని పొందిన రామచంద్రమూర్తి దగ్గరికి మహర్షులందరూ వచ్చి అభినందించారుతో ప్రారంభమైంది. ఇది గాయత్రి మంత్రంలో 21వ అక్షరం. 21వ అక్షరం గాయత్రి మంత్రంలో ఉన్న ప్ర అనేటటువంటి అక్షరం ఎక్కడొచ్చినా అదే అక్షరం అయినప్పటికీ ఈ శ్లోకాన్ని కనుక పఠించినా విన్నా రుద్ర సాయుజ్యమాప్నుయాత్, రుద్రలోకానికి వెళతాడా జీవుడు అని ఈ మొదటి శ్లోకానికి ఫలశ్రుతిని చెప్పారు. ఉత్తరకాండ మొట్టమొదటి ప్రారంభ శ్లోకం. అంత గొప్ప శ్లోకాన్ని మనం పఠించుకున్నాం. ఆ శ్లోకం ద్వారా అగస్త్య మహర్షి చెప్పినటువంటి రెండు వంశములు, రాక్షస వంశము, యక్ష వంశముల గురించి తెలుసుకున్నాం. మరి కుబేరుని యొక్క గొప్పతనం, ఎంత గొప్పవాడు కుబేరుడు కాకపోతే మంత్రపుష్పంలో కుబేరాయ వైశ్రవణాయ తండ్రి పేరు కూడా స్మరిస్తున్నారు విశ్రవసుని కుమారుడు కనుక. అటువంటి వైభవాన్ని అంటే మనము ప్రస్తుతము ప్రతి నాయకుని యొక్క వంశాన్ని తెలుసుకుని ఇప్పుడు నాయక వంశమైనటువంటి రామచంద్రమూర్తి విషయంలోకి వద్దాం. కౌసల్య, ఈ కౌసల్య యొక్క ప్రస్తావన బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, చిత్త చివర యుద్ధకాండ వరకు మనకి కనిపిస్తూ ఉంటుంది కౌసల్యాదేవి యొక్క ప్రస్తావన. నిజానికి దశరథ మహారాజు గారికి భార్యలు ఎంతమంది అందరూ తడుగుకోకుండా చెప్పేస్తాం, లవకుశ పుణ్యవాని ముగ్గురు అని. మూడు వందల యాభై మంది దశరథ మహారాజు గారికి ఉన్న భార్యలు పట్టపురాణులు ముగ్గురు. ఈ ముగ్గురిలో ముందు కౌసల్యకు పుట్టినటువంటి కుమారునికి పట్టాభిషేకం చేస్తానన్నాడు. చాలా కాలం గడిచిపోయింది, అది నెరవేరలేదు. దశరథుడు 60,000 సంవత్సరాలు జీవించాడు. 1,000 సంవత్సరాల్లో సంతానం కలగకపోతే రాజ్యానికి ఉత్తరాధికారి కావాలి కనుక కౌసల్య సుమిత్రను, కైకను వివాహం చేసుకున్నాడు. ఎవరికి? ఆ ఇద్దరికి కూడా, మీకు పిల్లవాడు పుడితే ఆ పిల్లవాడే పట్టాభిషేకం చేస్తానన్నాడు. దశరథుని మాట అబద్ధం కాకూడదనే శ్రీ మహావిష్ణువు ముగ్గురికి సంతానాన్ని అనుగ్రహించాడు. కౌసల్యకి మాత్రమే ఇవ్వలేదు, సుమిత్రకు మాత్రమే ఇవ్వలేదు, కైకకు మాత్రమే ఇవ్వలేదు. చాలా విచిత్రం. స్వామికి తెలుసు ఏం చెయ్యాలి అనేది. ఈ కౌసల్య ప్రధానంగా కష్టపడింది. అశ్వమేధ యాగం చేసేటప్పుడు తాను సంతానవతి కావాలి అనే తపనతో కౌసల్యతో పాటు సుమిత్ర, కైక కూడా పక్కన ఉన్నప్పటికీ ఆ అశ్వమేధ యాగంలో ధర్మబద్ధమైనటువంటి బాధ్యతను స్వీకరించింది కౌసల్య అని మొదలుపెట్టారు వాల్మీకి భగవానుడు కౌసల్య యొక్క వృత్తాంతాన్ని చెబుతూ. కౌసల్య ధర్మకామ్యయా, అందరికీ కోరికలు ఉంటాయి. ఈ ఉన్న కోరిక ధర్మబద్ధమైనటువంటి కోరిక ఉన్న వ్యక్తిగా కౌసల్యని పరిచయం చేశారు ముగ్గురు భార్యలు. శ్రీ, హ్రి, కీర్తి. శ్రీశక్తి అంటే ప్రభుశక్తి, మంత్రశక్తి, ఉత్సాహశక్తి అని మూడు శక్తులు ఉండాలి రాజు అయినటువంటి వాడికి. ఈ మూడు శక్తులే కౌసల్య, సుమిత్ర, కైకేయి. మంత్రశక్తి కైకేయి, మంత్రశక్తి కౌసల్య, ఉత్సాహశక్తి సుమిత్ర, ప్రభుశక్తి కైక. ఇంకా ప్రభువుగారి ఆదేశము వలె కైక ఆదేశించి రామచంద్రమూర్తిని వనములకు పంపించింది కాబట్టి ఈ ప్రభుశక్తి కైకని వరించింది. సరే, దేవతలందరూ మొట్టమొదట శరణాగతి చేశారు. ఈ రావణాసురుడు బాధపడలేకుండా ఉన్నావు స్వామి, నువ్వు అవతరించు, రావణ సంహారం చెయ్యమని. సరే, స్వామి దేవతల యొక్క మొరని విని ఎలా ఏమిటి అని అడుగుతున్నప్పుడు యజ్ఞం చేస్తున్నాడు భూలోకంలో దశరథ మహారాజు గారు. అంతకుముందు దశరథ మహారాజు గారు ఎన్నో ప్రయత్నాలు చేసి ఏ విధంగా సంతానం కలగదని నిరాశతో ఉన్నప్పుడు ఈ దశరథుని కొలువు చేస్తున్నటువంటి వశిష్ఠాది మహర్షులందరూ కూడా కొలువు మానుకుని వెళ్ళిపోయిన సందర్భంలో సనత్కుమారుడు చెప్పిన కథని విని దశరథ మహారాజుకి శ్రీ మహావిష్ణువు కుమారులుగా అవతరించబోతున్నారన్న వార్త విని మళ్ళీ ఎవరికి వాళ్ళు ఉద్యోగాల్లోకి వచ్చారు, మనం ఇన్ని కోట్ల సంవత్సరాలు ఈ వంశాన్ని పట్టుకు చేశాం, అసలైన వాడు వచ్చినప్పుడు ఆయన సేవ చేయకుండా ఇప్పుడు ఉద్యోగం మానుకోకూడదు అని మళ్ళీ వచ్చి వాళ్ళ వాళ్ళ పదవుల్లో చేరారు. ఋష్యశృంగ మహర్షిని శాంతని కూర్చోబెట్టి అశ్వమేధ యాగం చేసి తరువాత పుత్రకామేష్టి యాగాన్ని చేశారు. ఆ యాగం చేస్తున్న సందర్భంలో ఎక్కడ యాగం చేస్తున్నా విష్ణు సంబంధం ఉండి తీరుతుంది. అప్పుడు దేవతలందరూ దేవలోకంలో శరణాగతి చేసి స్వామి అవతరిస్తాననగానే మనం అందితే జుట్టు అందకపోతే కాళ్ళు తెలుగు సామెత, స్వామి సరే అనగానే వీళ్ళు స్వామిని ఆదేశించారండి, విష్ణో పుత్రత్వమాగచ్చ కృత్వాత్మానం చతుర్విధం. ఓ శ్రీమన్నారాయణ, మేము నువ్వు దశరథునికి సంతానంగా పుట్టమనగానే ఈ పాట నీ ఒక్కడివే పుడతావేమో, నీవు నలుగురిగా అవతరించాలి అని ఆదేశించారు. వీళ్ళ కోరికని మన్నించాడు స్వామి. నలుగురుగా అవతరించటానికి రావణ సంహారం కోసం, రావణి సంహారం కోసం, లవణ సంహారం కోసం, గంధర్వ సంహారం కోసంగా రాముడుగా, లక్ష్మణుడుగా, భరతుడుగా, శత్రుఘ్నుడుగా నలుగురు రూపాలతోటి ఆయన అవతరించాలి కనుక ఆయన కూడా సంకల్పం చేశాడు. ఆ దివ్యశక్తినంతా ఒక దివ్య పురుషుని ద్వారా పాయస రూపంలో స్వామి యజ్ఞకుండము నుండి ఇప్పించాడు. ఎక్కడైనా మంచి యజ్ఞాలు జరుగుతుంటే చెరువు అని హోమం చేస్తారు. చెరువు అంటే వడ్ల గింజల్ని మన విరగకుండా ఒలిచినటువంటి ధాన్యంతో వండిన పదార్థం ఆ యజ్ఞపురుషుడికి నివేదన చేసి హవిస్సుగా 3 వేళ్లతో వేసిన తర్వాత మిగిలిన దాన్ని ప్రసాదంగా మనం పుచ్చుకోవాలి. ఆ మన విరగకుండా ఉంటేనే మనం చేసిన పని ఫలవంతమవుతుంది, మొక్క ఉంటుంది కనుక. ఆ ఎప్పుడైతే మన విరిగిపోతుందో మొలకెత్తే శక్తిని ఈ ధాన్యం కోల్పోతుంది కనుక మనం చేసినటువంటి పని ఫలించదు. అందుకని ప్రత్యేకంగా వాటిని ఏర్పాటు చేయాలి. అలా హోమం చాలా జాగ్రత్తగా చేశాడు. ఈ యజ్ఞ కార్యక్రమాలు చేసేటప్పుడు బ్రహ్మ రాక్షసులు తిరుగుతూ ఉంటారు. ముఖ్యంగా భక్తులు రారు అక్కడికి, రాక్షసులు వస్తారు. ఎక్కడైనా సరే చిన్న లోపం కలిగిస్తే ఆ లోపం ద్వారా వాళ్ళు ప్రవేశించి ఆ యజ్ఞానికి విఘ్నాన్ని కలిగిస్తారు కనుక దశరథుడు హెచ్చరికలు చేస్తున్నాడు. జాగ్రత్తగా దీక్షితులై ఉన్నారు అందరూ. యజ్ఞం జరుగుతూ ఉంటే ఇవాళ అన్న సమారాధనలు ఎక్కువైనాయి, చెయ్యటం కనపడుతున్నది. ఒకప్పుడు ఇంత అన్నదానం విరివిగా లేదు. అన్ని దానములలో అన్నదానమున్న కన్నవారి కంటే ఘనులు లేరు. ముందు తల్లి, తండ్రి, గురువు, దైవం. దైవస్థానం 4వది. మొట్టమొదట ప్రథమ వందనం తల్లికి, ఆ తర్వాత తండ్రికి, ఆ తర్వాత విద్యాబుద్ధులు నేర్పిన గురువుకి, ఈ గురువు చూపించిన దైవానికి. ఇది క్రమం. సరే, ఆ పాయసం తీసుకొని వచ్చిస్తే మొట్టమొదట ఇచ్చి చెప్పాడు, మీ భార్యల చేత ఈ పాయసాన్ని త్రాగించమని. మనకి నమ్మకం తక్కువ కొన్ని విషయాల్లో. నిజంగా జరుగుతుందా పాయసం తింటేనే గర్భవతులు అవుతారా అంటే, చాలామంది సంతానం లేని వాళ్ళు అసర్గ పారాయణ చేసుకుని, ఆసర్గని హోమం చేయించుకుని పుత్రకామేష్టి యాగము వలె అంత స్థాయిలో చేయలేకపోయినా సంతానవతులైన వాళ్ళు ఇప్పటికీ కూడా ఉన్నారు. అంత శక్తి అసలు మాకు హోమం చేసే శక్తి లేదు. అదే సరిగ్గా కూర్చుని పారాయణ చేసుకోవు, కొన్ని 100ల సార్లు తప్పనిసరిగా భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఇచ్చాడు పాయసాన్ని, పాయసం తీసుకున్నారు. ఆ ఇవ్వటంలో కూడా ముందు కౌసల్యకు సగం ఇచ్చాడు, ఆ తరువాత సుమిత్రకి కొంచెం ఇచ్చాడు, మళ్ళీ సగం చేసి సుమిత్రకి ఇచ్చాడు, మిగిలింది కైకకి ఇచ్చేయాలిక. కానీ ఆలోచించి మళ్ళీ సగభాగం చేసి కైకకిచ్చి ఆ రాణులిద్దరిని చూస్తూ ఇద్దరూ ఇవ్వమంటే సుమిత్రకి ఇచ్చాడండి. సుమిత్రకి 2 భాగములు చేరినందువలన 2 సంతానం కలిగారు. కౌసల్య ఒకే భాగాన్ని స్వీకరించింది, ఒక్కడే కొడుకు. కైక ఒకే భాగాన్ని స్వీకరించింది, ఒక్కడే కొడుకు. 2 సార్లు భాగాలు ఇచ్చాడు. వాళ్ళని అడిగి వాళ్ళ అనుమతితోనే ఇచ్చాడు. సరే, మంచి సుముహూర్తంలో మొట్టమొదట రామచంద్రమూర్తి, తర్వాత భరతుడు కైకకిచ్చాడు కాబట్టి సుమిత్రకి 2 భాగాలు కనుక లక్ష్మణ శత్రుఘ్నుడు ఆవిర్భవించారు. కౌసల్య జనయద్రామం సర్వలక్షణ సంయుతం విష్ణోరర్ధం మహాభాగం పుత్రమైక్ష్వాకువర్ధనం. ఎలాంటి కొడుకుని కన్నది, ఇక్ష్వాకు వంశాన్ని అభివృద్ధి చేసేటటువంటి కుమారుణ్ణి కౌసల్య కన్నది. ఈ కౌసల్య పక్కలో రామచంద్రమూర్తి ఉంటే ఎలా ఉన్నది, అది తిరువజ్రపాణిన. ఇంద్రుణ్ణి కన్నటువంటి అదితి వలె కౌసల్య చక్కగా ప్రకాశిస్తున్నది అని శ్రీరామ జననాన్ని మనకు అందించారు వాల్మీకి మహర్షి. రామాదీనాం ప్రసూతింతు శ్రుత్వా రామపదం వ్రజేతు. ఈ ఘట్టాన్ని విన్నా చాలు మనకి రాముల వారి యొక్క స్థానం కలుగుతుంది అని ఫలశ్రుతిని చెప్పారు. రామాయణంలో 24,000 శ్లోకాలు మనం వెతుక్కోవాలి. ఇది చదివితే మనం తొందరగా ఈ ఒక శ్లోకం చదువుకుందాం, మనం పెద్ద అనుగ్రహం పొందుదాం. భాగవతంలో చాలా కథలున్నాయి, ప్రతి కథకి ఫలశ్రుతి లేదు, కొన్ని కథలకి తప్పనిసరిగా ఫలశ్రుతిని అందించారు. అట్లా అయినా మనం చదువుతామని సరే. రాముని తల్లిగా కౌసల్యకు మనం పెద్దపీట వేశాము. మనం కాదు, అసలు కౌసల్యకి పెద్దపీట వేసి కౌసల్య గొప్పది అని చాటినవాడు విశ్వామిత్ర మహర్షి. నిన్న విశ్వామిత్ర మహర్షిని మనం స్మరించుకున్నాం. ఆ విశ్వామిత్ర మహర్షి ఎంతటి గొప్పవాడు! స్వామి ఏ శుభ సమయంలో రామచంద్రమూర్తికి సుప్రభాతాన్ని పలికాడో ఇవాళకి కూడా ఆ శ్లోకంతోనే సుప్రభాత సేవ మొదలవుతున్నది ప్రతి దేవాలయంలో. ఏడు కొండల మీద ఉన్నటువంటి వెంకటేశ్వరునికి కూడా మొట్టమొదటి శ్లోకం కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. ఆన్నికం పగటిపూట చేసేటటువంటి పనులు దైవికములు, రాత్రి చేసేటటువంటి పనులు రాక్షసములు. రాత్రిపూట తిరుగుతారు కనుక వాళ్ళు నిశాచరులు అని పేరు. పగటిపూట తిరిగేవాళ్ళం మనుష్యులం. వెనకటి వాళ్ళు ఎక్కువ పొద్దు పోయిన తర్వాత తిరగవద్దు అని కట్టడి చేశారు. ఇప్పుడు అర్ధరాత్రే ఇంటికి వస్తున్నాం కనుక ఆ వచ్చేటప్పుడు దారిలో ఉన్న గాలి ధూళి భూతం ప్రేతాలను ఇంతకు తెచ్చుకుంటున్నాం మనం. ఎక్కడికి వెళ్ళొచ్చినా కాళ్ళు గడుకుని లోపలికి రమ్మంటే వాటితో కొంత దూరం పోతాయి. ఈ నారాయణ స్పర్శ ఉదకం గనక కొన్ని దుష్టశక్తులు వెళ్ళిపోతాయి అని మన వాళ్ళు కొన్ని పద్ధతులు ఏర్పాటు చేస్తే నేను చక్కగా బూట్లు వేసుకొచ్చాను, నాకు దుమ్ము లేదు, నేను ఈ పాటే వస్తాను అని మనం లోపలికి వచ్చేసేస్తున్నాం. ఈ కౌసల్య సుప్రజారామ అని విశ్వామిత్ర మహర్షి ఎందుకన్నాడు? పాపం దశరథుడు అంత కష్టపడ్డాడు, యజ్ఞాలు యాగాలు చేశాడు కదా అంటే మంచి సంతానాన్ని కన్నది కౌసల్యే. శోభన ప్రజా యస్యా సా సుప్రజ, మంచి సంతానవతి ఎవరైతే వాళ్ళు సుప్రజలు. ఆ సుప్రజ మొట్టమొదటిది కౌసల్య. ఎందువల్ల అన్నట్లయితే తల్లి తండ్రుల వ్యత్యాసంలో తండ్రి కంటే తల్లికి 100 రెట్లు ప్రేమ ఉంటుంది బిడ్డ మీద. తండ్రి పెంచుతాడు, సుఖాన్ని అనుభవిస్తాడు, ఆ తర్వాత ఈ జీవకణాన్ని 10 నెలలు మోసి తన రక్తాన్ని మాంసాన్ని అన్నింటినీ ఒక రూపుగా తయారు చేసి శిశువు బయటకు రావడానికి నెప్పులు బాధపడి తన యొక్క ప్రాణాన్ని పణంగా పెట్టి జన్మనిచ్చి ఆ తర్వాత ఆ బిడ్డ కోసంగా తాను నోరు కట్టుకుని పథ్యం చేసి తన పాల రక్తాన్ని పాలుగా మార్చి బిడ్డని పెంచి పెద్ద చేస్తుంది గనక పితుశత గుణం మాత వేదం చెప్పింది 100 రెట్లు తల్లి గొప్పది, 100 కాదు 1,00,000 రెట్లు గొప్పది అన్నారు. అందుకనే మొట్టమొదట మాతృవందనం మాతృభిక్ష ఈనాటికి ఉపనయనంలో జరుగుతున్నది. అటువంటి కౌసల్య విశ్వామిత్ర మహర్షి వచ్చి రామచంద్రమూర్తిని పంపమని అడిగినప్పుడు దశరథుడు దుఃఖేనోత్పాదితశ్చాయం నరామం నేతుమర్హసి, నేను ఎంతో కష్టపడి ఏడ్చి మొత్తుకొని తపస్సులు చేసిన రామచంద్రుడిని పొందాను, నా రాముణ్ణి తీసుకుని వెళ్ళటానికి వీల్లేదు అని కట్టడి చేశాడు. ఇన్ని కష్టాలు పడి కని పెంచిన కౌసల్య అడ్డు చెప్పలేదు కనుక కౌసల్య సుప్రజ రామ అన్నాడట విశ్వామిత్ర మహర్షి వ్యాఖ్యాతలు అందించిన రహస్యం ఇది. అటువంటి పైగా వెంటనే పంపించిన మహర్షి రమ్మన్నాడు ఆయన వెళ్ళమని. వాత్సల్య పరాపి ధృతం ప్రేక్షితవతి, ఎంత ప్రేమ ఉన్నా ప్రేమని అణగించుకుని తనలో విశ్వామిత్ర మహర్షి వెంట రాముణ్ణి పంపటానికి మనస్ఫూర్తిగా అంగీకరించింది. దశరథ మహారాజు గారికి వశిష్ఠ మహర్షి పదే పదే చెప్పి నీ పిల్లవాడికి మేలు కలుగుతుంది, నీకు లాభం కలుగుతుందని ఆశ పెట్టిన తర్వాత పంపించటానికి దశరథుడు అంగీకరించాడు. కాబట్టి ఇద్దరిలో కౌసల్య గొప్పది, ఆమె మాతృహృదయం ఎంత గొప్పది అనేది అయోధ్యకాండలో మనకి అర్థమవుతుంది. ప్రతి తల్లి కౌసల్య వలె బిడ్డ క్షేమాన్ని కోరిన రోజున అకాల మృత్యువులకు అవకాశమే ఉండదు. ఇవాళ ఎవరి సుఖాన్ని వాళ్ళు చూసుకుంటున్నందువల్ల అకాల మరణములు అకాల మృత్యువులు విలయ తాండవం చేస్తున్నాయి ప్రపంచంలో. అలాంటి అకాల మరణం సంభవించకుండా ఉండాలి అంటే రామాయణాన్ని చదవాలి, రామాయణాన్ని వినాలి, రామాయణాన్ని అనాలి. ఇది రామాయణం చెబితే ఏమిటి, దీర్ఘమాయుష్య విందతి. చిట్ట చివరి చెబుతాడు, రామాయణం విన్నా, రామాయణాన్ని పారాయణం చేసుకున్నా ఆయుర్దాయం సుదీర్ఘంగా ఉంటుంది. మనం అందరం కోరుకోవాల్సింది అదే. ఏమండి, నూరేళ్ళకైనా పోతాం కదా అని వేదాంతం చెప్పవచ్చు, నేను చెప్తా. కానీ మనం ఈ జన్మను విడిచిన తర్వాత మళ్ళీ ఇదే జన్మ వస్తుందని చెప్పే ధైర్యం నా వరకు నాకు లేదు. పరమపదం వస్తుందన్నంత నమ్మకం అంతకంటే లేదు. అంటే పరమపదం మీద నమ్మకం లేక కాదు, అంత గొప్ప పని మనం చేశామా అని ఆలోచించుకుంటే 84 లక్షల జన్మలున్నాయి జీవరాశులు. 84 లక్షల జీవరాశులు ఎక్కి 84 లక్షలు పూర్తయి వెంటనే మానవ జన్మ వస్తుంది అనుకోవటానికి కూడా అవకాశం లేదు. ఒకే జన్మ 100 సార్లైనా మనం ఎత్తచ్చు. ఈ పిపీలికాది బ్రహ్మ పర్యంతం సృష్టిలో ఎన్ని జన్మలో ఎత్తి చివరికి వచ్చిన మానవ జన్మ ఏదైనా చిన్న కష్టం రాగానే ప్రపంచంలో ఉన్న కష్టాలని నాకే వచ్చినాయి, చీ చచ్చిపోతే బాగుండు అని నిర్వేదాన్ని పొందకుండా స్వామి ఇచ్చిన ఆయుర్దాయాన్ని అనుభవిస్తూ అవకాశం కలిగించిన స్వామి నామాన్ని చేసుకుంటూ జన్మని గడపమని శాస్త్రం చెప్పింది. నిర్వేదం మనకే కాదు, సీతమ్మ తల్లికి కూడా వచ్చింది. సీతమ్మ తల్లికి కూడా పరమ నిర్వేదం వచ్చింది, హనుమకు నిర్వేదం వచ్చింది. ఆ సీతమ్మ తల్లి నిర్వేదంతో తన జడను కంఠానికి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుందాం అనుకున్న సమయంలో అడ్డం వేసి ఆపినవాడు ఆచార్యుడు కనుక రామాయణం ఆచార్య వైభవం. ఆపింది ఒక ప్రాణిని కాదు, జగన్నాథుని ఇల్లాలిని, రామచంద్రమూర్తిని బ్రతికించాడు హనుమ. అందుకనే హనుమని తలుచుకుంటే మృత్యువు ఆవడు దూరం పరిగెడుతుంది. ఆ హనుమనామం ఎంత గొప్పదని వాళ్ళు మంగళవారం స్వామికి ఇష్టమైనది అనుకుంటాం. స్వామికి అన్ని వారాలు ఇష్టమే, అన్ని రోజులు ఇష్టమే, అన్ని తిథులు ఇష్టమే. కానీ మంగళవారం శనివారం విశేషించి హనుమను ఆరాధించాలి అని మన పెద్దవాళ్ళు ఒక ఏర్పాటు చేశారు. ఇది మన స్వార్థంతో ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటు. కారణం ఏమిటంటే మంగళవారానికి అధిపతి కుజుడు. కుజుడు అంటే అంగారకుడు, నిప్పే, ఇంక దానికి తిరుగులేదు. కనుక ఆ ఆధిపత్యాన్ని చూపించి మనకేదైనా నిప్పు వల్ల ప్రమాదములు కానీ దెబ్బల వలన రక్తపాతములు కానీ చేసే లక్షణం ఆ గ్రహానికి ఉంది. ఆ అంగారక గ్రహాన్ని చల్లబరిచినటువంటి వాడు అంగారకుడు, ఏమీ చేయకుండా చేయలేని స్థితి కల్పించిన వాడు హనుమ. అందువలన ఈనాడు మంగళవారం రోజున హనుమని కనుక సందర్శిస్తే అగ్ని ప్రమాదాలు మనకు సంభవించవు. అందువలన మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి అని చెప్పారు మనకి. మనం ఆంజనేయ స్వామి గుడికి ఎందుకు వెళ్ళమన్నారు, ప్రతి పనికి పెద్దవాళ్ళు కార్యకారణ సంబంధం ఉంటుంది. ఎందుకని అంటే అందరికీ తెలిసింది ఆనాడు హనుమ తోకకు నిప్పు అంటిస్తే ఏమి ఇంత చేయలేకపోయింది. కనుక హనుమ అంటే అగ్నికి భయం. మనం హనుమను ఆశ్రయిస్తే మన దగ్గరికి రావడానికి భయపడతాడు. కాబట్టి మంగళవారం రోజున హనుమ దర్శనం మనకెంతో పుణ్యమైనటువంటిది. ఏదో ఒక నిమిత్తం లేనిదే మనం రావు. ఆ స్వామి అనుగ్రహించదలుచుకున్నప్పుడు ఏదో నిమిత్తం చేత మన గుడి తీసుకొచ్చి ఆయన దర్శనమిచ్చి మన్ని రక్షిస్తాడు. అటువంటి హనుమ స్వామికి ఎన్నో నామాలు, 1000 నామాలు ఉన్నాయి స్వామివారికి కూడా. 1000 నామాల్లో హనుమనామం స్వామికి చాలా ఇష్టమైనటువంటి నామం. కనుకనే హనుమ జయంతి అంటున్నాం కానీ ఆంజనేయ జయంతి అని లోకంలో అంటల్లా. ఈ నెలలోనే వస్తుంది వైశాఖంలో హనుమ జయంతి. హనువులు అంటే దవడలు. మనకి స్వామి అవయవాలు ఇచ్చాడు, కాళ్ళు చేతులు ముక్కు చెవులు అన్నీ, ఇవన్నీ పనిచేసే స్థితి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు వీటితో మనం ఏం చేయాలో ఆ పని చేసిన వాడు హనుమ. ఉన్న నోటితోటి వేదాలను బాగా అభ్యాసం చేశాడు కనుక హనుమ తన స్వయం ప్రతిపత్తితో తెచ్చుకున్నటువంటి నామం అది. సరే, ఆ వైభవం మరొక రోజున మనం ఈ 3 రోజుల్లో హనుమద్ వైభవం తప్పకుండా ఒకరోజు స్వామి వైభవాన్ని చెప్పుకుందాం. అప్పుడు ఆ ద్వాదశ నామాలు వాటి సందర్భాన్ని ఇవాళ మంగళవారం కనుక అప్రయత్నంగా హనుమని స్మరించేసుకున్నాం మనం. ఇందువలన శనివారం రోజున హనుమంతుడిని చూడాలి. ఎందుకండి, మరి మంగళవారం చెప్పారు కదా, అది కూడా చెప్పేస్తే సరిపోతుంది అని ఉత్సుకత ఉంటుంది. శని కుంటివాడు పాపం, మందుడు అంటారు. అందుకనే మందవాసర యుక్తాయామని సంకల్పం చెప్తారు. ఈ మందుడు కుంటివాడు నడవలేడు. అందుకని శని అనుకూలంగా లేకపోతే ఏ పనులు జరగవు. సరికదా, నరాలు నిస్సత్తు వచ్చి మనం మన పని చేసుకోలేక మంచంలో పడి ఉంటాం. ప్రాణం తీయడు, హాయిగా ఉండనివ్వడు, శనిలో ఉన్న గొప్ప లక్షణం. అందుచేత అట్లా నీరసంగా కదలలేని వాళ్ళని ఈయన వాయుపుత్రుడు గనక ఉప్పున ఊదాడంటే గబగబా వడివడిగా అడుగులు వేస్తాం. కాబట్టి శనివారం రోజున హనుమని సందర్శించాలి. ఆ హనుమను ఆశ్రయిస్తే ఈ గ్రహముల వలన మనకి బాధ కలగదు, మనకి లాభం కానీ మనం చూసినందువల్ల హనుమకి ఏమాత్రం లాభం లేదు. హనుమ ఆనందపడాలి అంటే హనుమ దగ్గర కూర్చుని మనం ఏం చేయాలి, రామనామం చేసుకోవాలి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తక అంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. కౌసల్య రామచంద్రమూర్తిని ప్రసవించింది. రామచంద్రమూర్తికి పట్టాభిషేకం అనే విషయాన్ని తెలుసుకున్నది. ఇవాళ్టికి ఆనాటికి సంప్రదాయంలో భేదం ఏమిటంటే, ఏదైనా మంచి కార్యక్రమం అనుకున్నప్పుడు తెల్లవారుజామున లేవటం, చక్కగా తలంటి పోసుకోవటం, స్వామికి దీపారాధన చేసుకోవటం, పూజ చేసుకోవటం, పుట్టినరోజు అంటే వస్తేనే ఆ స్వామి దగ్గర వస్త్రాలు పెట్టుకుని ఆయన ఆశీస్సులతో వాటిని ధరించటం అనేది సంప్రదాయం. సూర్యోదయంతో మనం స్వామికి ఆరాధన చేసుకుని నివేదించిన పదార్థాన్ని పుచ్చుకోవటం మన భారతీయ ధర్మం. ఈనాడు భారతీయ ధర్మం తారుమారైపోయి రేపు పుట్టినరోజు అనుకుంటే అర్ధరాత్రి 12 గంటలు కాగానే విదేశాల నుంచి తెల్లవార్లు ఫోను మాట్లాడి ఏ సమయానికి లేచి మనం దీపం వెలిగించాలో ఆ సమయానికి నిద్రపోతున్నాం. అందువల్ల మనకి వద్దన్నా వచ్చి పడుతున్నాయి అనారోగ్యాలు. పిల్లవాడికి పట్టాభిషేకం అని తెలుసుకున్నది వెంటనే ఆవిడ ఏం చేసింది, ప్రభాతే త్వకరోత్ పూజాం విష్ణో పుత్రహితైషిణి. పిల్లవాడి మేలు కోరుతూ తెల్లవారుజామున లేచి ఆమె దేవతార్చన మొదలుపెట్టిందండి. స్వామికి అర్చన చేస్తున్నది, అగ్నింజుహోతి స్మ తదా హోమం చేస్తున్నది, మంత్రవత్ కృత మంగళ. హోమాన్ ఆడవాళ్ళు చేయొచ్చా అంటే మరి ఇక్కడ జుహోతి చేయిస్తున్నది అనలా, ఆమె హోమం చేస్తున్నది. ఈ స్థితిలో రామచంద్రమూర్తి వచ్చాడు. ముందు వెళ్ళాడు, వచ్చాడు, అమ్మ రేపు నాకు పట్టాభిషేకం చేస్తున్నారు నాన్నగారు అన్నాడు. మళ్ళీ వచ్చాడు, పట్టాభిషేకం ఆగిపోయిందని చెప్పాడండి. అసలు ఆ తల్లి ఆవేదన ఎంత చెంది ఉంటుంది, మాట రాలేదు. మనం ఈనాడు అంటుంటాం, అమ్మో వినంగానే నా నడుములు విరిగిపోయినంత పని అయింది, నా గుండె ఆగిపోయి ఆగిపోతే మాటే వస్తుందండి. అటువంటి అవాచ్యములు ఎవ్వరూ ఎప్పుడు దయచేసి అనకండి. మనకి హఠాత్తుగా ఏ దుర్వార్తలు వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా భగవంతుణ్ణి స్మరించుకోండి తాత్కాలికంగా, తర్వాత మంచి మాటలు అనుకోండి. కానీ ఆ మాట వినంగానే అమ్మో వాళ్ళు పోయారనగా నా నడుములు విరిగినంత పని అయిందని చాలామంది ఊతపదంగా అంటారు. గుండె ఆగద్దు, మనకి నడుములు విరిగిపోవద్దు, మన కాళ్ళు చేతులు కళ్ళు అన్నీ మనం ఉన్నంతకాలం మనం చెప్పినట్టు అవి వినాలి, అవి చెప్పినట్టు మనం వింటాం కాదు. అలాంటి స్థితిని రామచంద్రమూర్తి మనకి కలిగించాలి, ఆ స్థితిలో మన చేత ఆయన సేవలు అందాలి అని స్వామిని కోరుకోవాలి. ఆవిడ పాపం పపాత సహసాదేవి దేవతేవ దివశ్యుత, దేవలోకంలో నుండి ఒక దివ్యశక్తి నేల మీద వాలినట్టుగా పడిపోయింది. సరే రామచంద్రమూర్తి వచ్చాడు, ఎన్నో మాటలు చెప్పాడు, తల్లిని ఓదార్చాడు. అసలు రాముని వంటి బిడ్డలు ప్రపంచంలో లేరండి. అందుకు కౌసల్యకి నమస్కారం చేయాలి. ఎందువల్ల అంటే, ఇవాళ మనమే ఒక పని చెయ్యమని చెబితే వాళ్ళు మనం చెప్పిన పని చెయ్యకపోగా ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. ఆనాడు రామచంద్రమూర్తిని అడవికి వెళ్ళు అని దశరథుడు తన నోటితో చెప్పలేదు. దశరథుని మాటగా కైక చెప్పింది సవతి తల్లి, నీ మాట నేను ఎందుకు వినాలి, మా నాన్న లేచి చెబితేనే నేను వెళతాను అని రామచంద్రుడు అనకుండా తండ్రి మీద ఎంత గౌరవం ఉంటే సవతి తల్లి చెప్పినా అరణ్యానికి వెళతాడు, అంత గొప్పవాణ్ణిగా తీర్చిదిద్దింది కౌసల్య. అది మాతృహృదయం. అంత గొప్పగా తీర్చిదిద్ది పిల్లవాడు అరణ్యవాసానికి బయలుదేరుతున్నాడు అంటే ఆ పడి మళ్ళీ స్పృహ తెచ్చుకుని ఆవిడంటున్నది, స్థిరం హినూనం హృదయం మమాయసం. రామా, నాది ఇవాళ గుండె గుండెగా లేదు, ఇనుప ముద్ద అయిపోయింది. ఎంత భయంకరమైన మాట విని కూడా నేను బ్రతికి ఉన్నాను అంటే నా గుండె మామూలు గుండె కాదురా. నభిద్యతే యద్భువినవదీర్యతే అనేన దుఃఖేన చ దేహమర్పితం. ఇంత దుఃఖంలో కూడా నేను బ్రతికి ఉన్నాను అంటే అకాల మృత్యువు రాదు అంటానికి ఇదే. ఇంకా నాకు ఎంతకాలం ఉందో, ఎన్నాళ్ళు బ్రతకాలో, ఎన్ని బాధలు పడాలో, నీ ఉన్నప్పుడే దిక్కు లేదు కద్ద తండ్రి అంటారు విశ్వనాథ వారు. నాయన నిన్ను చూసుకు బ్రతికాను రా, ఇంతకాలం నేను ఎన్ని వేల సంవత్సరాలు ఎన్ని కష్టాలు పడ్డానో నీకేం తెలుసు నాయన. నీవు పుట్టిన తర్వాత దశరథ మహారాజు గారు కౌసల్య తలుచుకుంటున్నాడు, నీవు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏమిటి అని ఆవిడ బాధపడితే తల్లిని ఓదార్చాడు. తల్లి ధైర్యం తెచ్చుకుంది. పిల్లవాడు బయలుదేరుతున్నాడు, మనం దుఃఖపడకూడదు, అపశకునంగా ఉంటుంది, శుభం పలకాలి అని నిశ్చయించుకుని వెంటనే ఆచమనం చేసింది. ఆ బాధనంతా దిగమింగుకుంది. చకార మాతా రామస్య మంగళాని మనస్విని, పిల్లవాడికి మేలు కోరి ఆశీస్సులు అందిస్తున్నది. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి నమస్కారం చేయటం విధి. అప్పుడు వాళ్ళు దీవిస్తారు. ఈ దీవెన చేత మనకేదైనా అపమృత్యు దోషములున్నా కొట్టుకుపోయి మళ్ళీ వెళ్ళిన వాళ్ళం క్షేమార్థం పునరాగమనాయిచ ఇంటికి వస్తాం. అలా రామచంద్రమూర్తి బయలుదేరగానే ఈ తల్లి శుభములను పలకటం మొదలుపెట్టింది. అందులో మొట్టమొదటి మాట, ఎంపాలయసి ధర్మంత్వం ధృత్యాచని యమేనచ సవైరాఘవ శార్దూల ధర్మస్త్వామభిరక్షతు. ఇవాళ మనం చాలా చోట్ల వింటున్నాం, ధర్మో రక్షతి రక్షిత, మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనని రక్షిస్తుంది అని. మొట్టమొదట ఈ మాట అన్నది కౌసల్యం. రామచంద్ర, నీవు ఏ ధర్మాన్ని పరిపాలించావో ధృత్యాచ నియమేనచ, ఎంతో నియమంతో ఎంతో బుద్ధికుశలతతో ఏ ధర్మాన్ని నీవు పరిపాలన చేశావో ఆ ధర్మము నిన్ను రక్షించుగాక. ఇప్పుడు రామచంద్రుడు ధర్మాత్ముడవునా కాదా? రామచంద్రుణ్ణి ధర్మం రక్షించిందా లేదా? అటువంటి రామచంద్రుణ్ణి ధర్మావతారుడు మూర్తీభవించిన ధర్మమే రాముడు అని రాక్షసుల చేత ప్రశంసనందినటువంటి కుమారుణ్ణి కన్న తల్లి కౌసల్య ఎంత గొప్పది. ఇంత గొప్పది కనుకనే సుప్రభాతంలో కౌసల్యాసు, తర్వాత ఏ దేవాలయంలో ఏ సుప్రభాతమైనా మొట్టమొదటి సుప్రభాతం ఇదే పలుకుతున్నారు అంటే నిజంగా విశ్వామిత్ర మహర్షి చేసిన మంగళాశాసనం యావత్ ప్రపంచానికి అసలైనటువంటి గుడ్ మార్నింగ్ ఆయన చెప్పాడండి. ఇవాళ మనం చెప్పుకోవటంలో విశేషమేముంది? లేవగానే శుభోదయం సుప్రభాతం అనుకుంటే మనం లేచిన వేళలో రావుకాలాలో యమదగండకాలాలో వర్జ్యాలో దుర్ముహూర్తాలో ఉన్న శుభోదయం అనగానే ఆ ఉదయం శుభకరంగా మనకి మారిపోతుంది. అందుకని శుభం పలుకోవటం, మళ్ళీ శుభరాత్రి శుభమధ్యాహ్నం అనే పదాలతోటి ఎప్పుడు నా శ్రీలంకీర్తయేత్ చెడు అనుకోకూడదు. పరమాత్మ మనకు విసుగు తెప్పించి మన నోటి చేత చెడు అనిపించి నువ్వు అన్నావు కదా అనుభవించమని అనుభవింప చేస్తాడు. కనుక ఎట్టి పరిస్థితిలో ఇతరుల క్షేమం కోరే మాటలే అనాలి, కానీ మనం మరొక మాట అనకూడదు. పోనీ వ్యంగ్యంగా అనండి, ఏమీ చదవని శుద్ధ ముద్దైనా అబ్బో నువ్వు అద్భుతంగా చదువుతున్నావు, రేపు ఫస్ట్ ర్యాంక్ నీకే వస్తుందని మనం వ్యంగ్యంగా అన్నా పౌరుషం వచ్చి వాడు చదువుకున్నా ఇబ్బంది లేదు, కానీ చీచీ నువ్వు పుస్తకం పట్టుకోవు నువ్వు తప్పుతావు అని ఏ గురువు ఏ శిష్యుడిని అనకూడదు. వాళ్ళ అదృష్టం అప్పుడు బుద్ధి ప్రసరించి రాసుకోవచ్చు, ఉత్తీర్ణులు కావచ్చు. కనుక మనం పిల్లలని కానీ మనకంటే చిన్నవాళ్ళని కానీ ఎట్టి పరిస్థితిలో అవాచ్యములు పలుకరాదు. ఆమెకి దుఃఖం లేకనా దుఃఖాన్ని దిగమింగుకొని మొట్టమొదట మంగళ ఆశాసనం చేసింది. రామాయణం అంతా చక్కటి మంగళాశాసనం, దీర్ఘ శరణాగతి. మరొకటి, అంతకుముందు ఒక ప్రయత్నం కోసం వెళ్ళి విజయం పొందినటువంటి సన్నివేశాలు గుర్తు తెచ్చుకుంటున్నది. ఎన్మంగళం సుపర్ణస్య వినతా కల్పయత్పురా అమృతం ప్రార్థయానస్య తత్తే భవతు మంగళం. ఇంకొకటి కృతయుగానికి సంబంధించినటువంటి మంగళాశాసనం. సుపర్ణుడు, సుపర్ణో శిగరుత్వాన్ మంత్రం, గరుడ ఉపనిషత్తు ఒకటి ఉంది, గారుడ ఉపనిషత్తు అంటారు. ఆ ఉపనిషత్తు అంతా గరుత్మంతుణ్ణి వేదస్వరూపుడిగా వర్ణించింది. ఈ గరుత్మంతుడు మంచి రెక్కలు కలిగిన వాడు కనుక సుపర్ణుడు అన్నారు. ఆయన్ని మనం తలుచుకుంటే మన దగ్గరికి ఏ విధమైన విషబాధలు మనకు చేరవు. విషజ్వరాలు వచ్చినప్పుడు కూడా గరుత్మంతుల వారిని తలుచుకున్నట్లయితే విషజ్వరం వీడిపోతుంది. ఇవాళ ఏదైనా జ్వరం వస్తే ప్రమాదకరంగా ఉంది, వెనక ఆ జ్వరమే ఉంది, ఒక రంకణం చేస్తే తగ్గిపోతుంది అనుకునేవాళ్ళు. ఇవాళ కొంచెం తలనొప్పి వచ్చినా భయమే, కొద్దిగా ఒళ్ళు వేడి చేసినా భయంగా ఉన్న దుస్థితిలో గరుత్మంతుణ్ణి తలుచుకోవాలి. అలాగే సర్పి అని ఒక మహావ్యాధి ఉంది, చర్మవ్యాధి, అది విపరీతమైనటువంటి బాధ పెడుతుంది. అందులో జంధ్యపు సర్పి అని భుజం మీద నుంచి వస్తుంది, జంధ్యం వేసుకున్నట్లుగా దాన్ని తట్టుకోవటం మరీ దుర్భరం. ఆ సర్పి వచ్చినప్పుడు కేవలము గరికతో దాన్ని పైనుంచి దిగదుడుస్తూ గరుత్మంతుల వారిని కనుక స్మరిస్తే మాడిపోతుంది. ఎందుకంటే సర్ప సంబంధమైన జబ్బు, ఆ సర్పములను భయపెట్టిన వాడు గరుత్మంతుడు కనుక గరుడ మంత్రం వేస్తే సర్పి నిర్మూలనం అవుతుంది. అంతేకాని సర్పి కదా చల్లగా ఉండదని కొంచెం మంచి గంధం రాసామనుకోండి, మంచి గంధం రాసినా మంచి సువాసన ఉన్న సర్పములు వెళ్ళవు అక్కడి నుంచి, ఇంకా ఎక్కువ విజృంభిస్తుంది. కనుక గరుడ మంత్రమే దానికి గరిక. సుధాకలశాన్ని తీసుకొని వచ్చి గరిక మీద పెట్టాడు గరుత్మంతుడు. ఆ కొంచెం ఏమైనా అందులో పడిందేమోనని పాములన్నీ నాలిక పెట్టి నాకినాయి. ఆ దర్భన యొక్క పదునికి నాలుకలు చీలికలై రెండు నాలుకలైనవి. అందుకని ఈ గరికంటే భయం వాటికి. అందువల్ల మన వాళ్ళు వెనక ఏ మంత్రం వేసినా కొంచెం గరిక తీసుకుని పైనుంచి కిందకి దిగదుడిచి నేల మీద కొడుతూ ఉంటే ఈ ఉన్న దుష్టశక్తి అంతా భూమి ఆకర్షణ శక్తికి అందించేవాడు. మనకి ఇవాళ సింగినాథం జీలకర్ర అని అన్నింటినీ కొట్టి పడేస్తున్నాం. మన పెద్దవాళ్ళు చేసినవన్నీ వాళ్ళ చేతలలో ఈనాడు విజ్ఞాన శాస్త్రం అనే సైన్స్ ఇమిడి ఉంది. వాళ్ళు ఆచారం అని పేరు పెట్టారు. ఇప్పటి వాళ్ళు సైన్స్ అంటే వింటారు. ఆవిడ అన్నప్పుడు ఆ గరుత్మంతుడు అమృతం తేవటానికి బయలుదేరినప్పుడు వినత కల్పయత్పురా వినత మంగళాశాసనం చేసిందండి ఆవిడ. ఎంత తెలివిగా చేసిందో. అనిలుడు పక్షయుగ్మము అమృతాంశుడు వీపు అనలుండు మస్తకంబు ఇనుడు సమస్తనేగమును ఎప్పుడు కాచుచు నీకభీష్టముల్. పక్షులకు ముందు ఉండవలసినది రెక్కలు. అనిలుడు పక్షయుగ్మము నైనా నీ రెక్కలు బాగుండాలి. తల్లులు అనుకుంటారు మా పిల్లవాడు రెక్కలు బాగుండి కష్టపడితే చాలమ్మా మేమేం కోరుకోము అని. ఈనాడు కూడా ఈ రెక్కలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే అక్కడి నుంచి వచ్చినాయండి. అక్కడి నుంచి మనకి చేతులే రెక్కలు. రెక్కాడితే కానీ డొక్కాడదు అంటే చేతులతో కష్టపడి మనం పని చేసుకుంటే మన తిండి మనం తింటాం. అసలు లోకంలో ఉత్తములు ఎవరు అంటే పరుల ఆహారాన్ని అపేక్షించకుండా వాడు కష్టపడి సంపాదించుకుని తినటం ఉత్తమం. స్వార్జితం విత్తం, ఈ స్వార్జితమైనటువంటి విత్తం నేనే సంపాదించుకున్నాను కదా, నెల ఉంటే ఎవరైనా తినేస్తారేమోనని గబగబా వండు తినకుండా శనైశ్చనైశ్చ భోక్తవ్యం స్వయం విత్తముపార్జితం. తాను కష్టపడి సంపాదించినదే అయినా తనదే అయినా కొద్ది కొద్దిగా మెల్లమెల్లగా తినమని శాస్త్రం చెప్పు. ఈ అమృతానికి బయలుదేరినప్పుడు వినత గరుత్మంతునికి ఏ మంగళాన్ని పలికిందో ఆ మంగళస్థితి నీకు కలుగుగాక. అమృతోత్పాదనే దైత్యాన్ ఘనతో వజ్రధరశ్యయతు అదితిరు మంగళం ప్రాదాత్ తత్తే భవతు మంగళం. అలాగే దేవతల మీదికి యుద్ధానికి వెళ్ళినప్పుడు అమృతాన్ని పుట్టించటానికి పాల సముద్రాన్ని చిలికే ప్రయత్నం చేసినప్పుడు వజ్రధరుడు దేవేంద్రునికి అదితి ఏ విధమైన మంగళ ఆశాసనం చేసిందో ఆ ఆశాసన ఫలము చేత దేవతలు అమృతాన్ని పొందగలిగారు. అటువంటి శుభము నీకు కలుగుగాక. త్రీన్ విక్రమాన్ ప్రక్రమతో విష్ణోరమిత తేజస యదాసీన్ మంగళం రామ తత్తే భవతు మంగళం. అలాగే బలిచక్రవర్తి దగ్గరికి చిన్న పిల్లవాడుగా వామనుడు వచ్చి మూడడుగులు నేల దానముగా అడిగి పుచ్చుకొని త్రివిక్రముడై పెరిగి ఆశ్చర్యాన్ని కల్పించినప్పుడు ఆ ఆశ్చర్యపూరితమైనటువంటి అద్భుతమైనటువంటి రూపాన్ని చూసి అదితి ఏ మంగళాశాసనం చేసిందో ఆ మంగళము నీకు అగుగాక అని కౌసల్య ఈ సర్గంతా మంగళాశాసనం చేసింది. రక్ష కట్టిందండి తల్లి. అందుకే తల్లి కట్టేటటువంటి రక్షే తాయెత్తు. తాయెత్తు తాయెత్తు విభూతి అంటున్నారు మన వాళ్ళు. ఇప్పుడు విభూతి అనంతం చాలా తగ్గిపోయింది. ఈ పూది అంటే అందరికీ అర్థమవుతున్నది. నాకు చాలా రోజులు తెలియలేదు, తర్వాత తెలుసుకున్నా ఇది విభూతికి పర్యాయపదంగా వీళ్ళు మాట్లాడుతున్నారు అని. అది విభూతి పెట్టనివ్వండి, కుంకుమ పెట్టనివ్వండి, లేదా పక్కనే ఉన్నటువంటి ధూళి పెట్టనివ్వండి, తల్లి ప్రేమగా బిడ్డ నుదుట పెట్టింది వజ్ర కవచము వలె బిడ్డని కాపాడుతూ. ఈ మంగళ ఆశాసనం చేసింది ముందుగా తల్లి. పాపం దశరథుడు నా కుమారుడు అనుకున్నాడు కానీ నోరు విప్పి మాట్లాడలేకపోయినాడు, మూర్ఛపోయి ఉన్నాడు. చూడండి, కౌసల్యది భాగ్యమా దశరథునిది భాగ్యమా అంటే ఒక ప్రభువుగా కుమారుణ్ణి చూసిన భాగ్యం కౌసల్యకు అబ్బింది, దశరథునికి అబ్బల. అంత గొప్ప హృదయం ఉన్నటువంటి ఈ కౌసల్య మంగళ ఆశాసనం చేసి రామచంద్రమూర్తిని వనవాసానికి పంపించింది శుభాలు పలికి. ఇక కౌసల్య యొక్క గొప్పతనానికి ఒక చిన్న సన్నివేశాన్ని చెప్పి ఇవాళకి స్వస్తి. 3 నిమిషాల సమయం ఉంది. ముగ్గురు రాణులను సమానంగా చూస్తున్నా, కైకని గొప్పగా భావించిన దశరథ మహారాజు గారికి కౌసల్య పట్ల ఎంత ప్రేమ ఎంత గౌరవం ఉన్నది అనే సూచించేటటువంటి సన్నివేశం ఒక్కటి. కౌసల్యాయ గృహం శీఘ్రం రామ మాతుర్నయంతు మాం. రామచంద్రమూర్తి వెళ్ళిన పిదప దశరథునకు మూర్ఛ వచ్చినప్పుడు వచ్చే బుద్ధి పోయే బుద్ధిగా ఉన్న స్థితిలో ఆ దశరథ మహారాజు గారికి తాను ఎప్పుడో అహంకారముతో చేసిన ఒక పని గుర్తొచ్చింది. శబ్దభేది అనే విద్యను నేర్చుకుని ప్రత్యక్షంగానే కొట్టలేని స్థితిలో కొంతమంది ఉంటే పరోక్షంగా శబ్దాన్ని విని బాణాన్ని ప్రయోగించి ఒక ముని కుమారకుణ్ణి హతుణ్ణి చేసినప్పుడు ఆ దంపతులు విలవిలలాడుతూ నావలే నీవు కూడా పుత్రశోకంతో మరణించమంటే నాకు పిల్లలు పుట్టినప్పుడు కదా అని అవహేళన చేసుకున్నాడు. ఇప్పుడు అర్థమైందని కౌసల్య దగ్గరికి తీసుకుని వెళ్ళమని ప్రార్థిస్తూ, కౌసల్యే సాధుమాం స్పృశ, ఈ కైక ఇంటిలో నా శరీరాన్ని ఉంచకండి, కౌసల్య దగ్గరికి తీసుకుని వెళ్ళండి, కౌసల్య నీ చేతితో ఒక్కసారి నా శరీరాన్ని తాకు, కళ్ళు మూతలు పడుతున్నాయి, మాట రావటం లేదు, సాధు మాం స్పృశ, నీవు చాలా ఉత్తమురాలివి, నీ చేతి స్పర్శే ఈ స్థితిలో నాకు ఆనందాన్ని కలిగిస్తుంది, నీవు తాకితే రామచంద్రమూర్తి తాకినట్లుంటుందన్నాడు. ఇది కౌసల్య యొక్క గొప్పతనం. ఇక మనం సుమిత్ర, కైక, మరి అహల్య, అనసూయ నలుగురిని కూడా నేను చెప్దాం అనుకున్నాను. ఇద్దరితోనే ఇవాళ పరిసమాప్తం అయింది. రేపు ఆ మాతృహృదయాన్ని ఆవిష్కరించుకొని కేవలం మాతృత్వమే కాదు, వాళ్ళు మహర్షి పత్నులు కాబట్టి ఆ సన్నివేశాన్ని మనవి చేసుకుని హనుమ వైభవాన్ని ఒకరోజు, భ్రాతృవైభవాన్ని ఒకరోజు, రామాయణం వలన ఏమిటి ఫలితం అనేది భ్రాతృవైభవం ద్వారా తెలుసుకుందామని గోష్ఠికి విజ్ఞప్తి చేస్తూ, పితృభక్తాయ సతతం భ్రాతృభిః సహ సీతయా నందితాఖిల లోకాయ రామభద్రాయ మంగళం స్వస్తి.